ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते रुद्राय शिवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो श्रीनिवासाय श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय నేను ఆత్మ పొందురా. ఈ పుష్కరాల సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు రేపు విజయవాడ కార్యక్రమాలు ఏర్పాటు చేయి, ఈ సత్సంగ సమావేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. రేపు సమానంగా మధ్యాహ్నం 3 గంటలకు ఇదే టైంలో బెంజి సర్కిల్ దగ్గర ఉన్నటువంటి మాట చెప్పారు. ద్రవరూపం నీరు ద్రవరూపంలో ఉన్న బంగారం అని, వాటర్ నీరు అనేది ద్రవరూపంలో ఉన్న నీరు కూడా బంగారంతో సమానం, కానీ అది ద్రవరూపంలో ఉంది. ద్రవరూపంలో ఉన్న బంగారమే నీరు వాటరు అని కాటందర్ గారు ఒక మాట చెప్పారు. సర్వసాధారణంగా పుష్కరాల టైంలో ఏ నదికైనా నీరు కరువు ఉండదు. అంతకుముందు వాటర్ తక్కువ ఉన్నప్పటికీ పుష్కరాల సంవత్సరంలో సఫిషియెంట్ గా వాటర్ ఉంటుంది. మొదటి వరకు కృష్ణానది ప్రాంతం వారు ఇబ్బంది పడ్డా సరిపడి వాటర్ ఇక్కడ కృష్ణానదికి ఇప్పుడు బాగానే ఉంది వాటరు. కృష్ణానది కృష్ణా డెల్టా వారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఈ సంవత్సరం మటుకు పంటల పుష్కలంగానే ఉంటాయి, రైతులకి అంతా బాగానే ఉంటుంది. పుష్కరుడు పవిత్రం చేస్తాడు. ఒక సంవత్సరం ఒక నదిని ఆవహించి ఉంటాడు, 12 రోజులు ఆవహించి ఉంటాడు. ఆవహించి అంటే విజయవాడలో ఒక చోట ఉంటాడని కాదు. కృష్ణానది పొడిగినా ఆ నదిలో ఎక్కడ స్నానం వేసిన ఎక్కడ ఏదో ఒక ఘాట్లో స్నానం చేస్తే ఎక్కువ పుణ్యం అని అనుకోక్కర్లేదు. ఏ రేవులో చేసినా నదిని ఆనుకుని ఎక్కడ స్నానం చేసినా ఒకటే పుణ్యం. అంటే నది పొడిగినా ఆవహించి ఉంటాడు పుష్కరుడు. పుష్కర స్నానాలు ఎందుకంటే పుష్కర స్నానాలు మనిషి పవిత్రని చేస్తాడు, పుష్కరుడు పవిత్రని చేస్తాడు. పవిత్రం చేసేదే పుష్కర స్నానం. స్నానం ఒకటి, తర్వాత పానం, స్నానం, ఈ పానం ఇవన్నీ కూడా మనం పవిత్రమటానికి ఉపయోగించేవి. జపము, పూజ, జపము, ధ్యానము ఇవన్నీ కూడా మనం పవిత్రం అవటానికి, ఏకాగ్రత సముపార్జనకి ఇవన్నీ సహకరిస్తాయి. మానవుడికి నిగ్రహం ముఖ్యం. మనం భౌతికంగా అభివృద్ధిలోకి రావాలన్నా, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలన్నా నిగ్రహం చాలా ముఖ్యం. నిగ్రహం లేనివాడు ఏ రంగంలో కూడా అభివృద్ధిలోకి రాలేదు. చాలా అవసరం. ముందు నిగ్రహం నేర్చుకోవాలి. మనకి నిగ్రహం తక్కువ ఉండటం వల్ల ఆగ్రహం పెరుగుతూ ఉంటుంది. మనం ఈ కోరిక, కోపము ఈ రెండు తగ్గుతూ ఉంటామే కానీ మనలో ఉన్న పవిత్రత పెరగదు, పవిత్రత రాదు. అంటే ఈ సజ్జన సాంగత్యాలు, ఈ సత్పురుష సమావేశాలు ఇవన్నీ ఎందుకంటే మన మనసుకు లోచూపు కలగటం కోసం, మనకు అంతర్ముఖత్వం రావటం కోసం. అంటే మనకున్న స్థూల బుద్ధి సూక్ష్మ బుద్ధి రావాలి, మనకున్న స్థూలంగా ఉన్న బుద్ధి సూక్ష్మ బుద్ధి రావాలి. రామానుజం ఒక మ్యాథమెటిషియన్ రామానుజం ఒక మాట చెప్పాడు, జీరోలో ఏముంది, జీరోలో ఏముంది అనుకుంటారు, జీరో ఆల్సో ఇస్ గాడ్ అని చెప్పాడు రామానుజం. జీరోలో ఏమి లేదనుకోకుండా కొంతమంది జీరోలోనే స్టార్ట్ అయ్యి హీరోలు అవుతారు. అంటే జీరోలో ఏమి లేదనుకోకుండా జీరో ఆల్సో ఇస్ గాడ్ అని రామానుజం చెప్పాడు. రామానుజం అసలు భక్తి ఎందుకంటే, భక్తి యొక్క ప్రయోజనం ఏమిటంటే, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, సందేహం లేదు, సందేహపడవలసిన అవసరం లేదు. మన యజమాని ఒకడున్నాడు, మన ప్రభు ఒకడున్నాడు, వాడు మన అంతటా ఉన్నాడు, మన ప్రభు ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఆ లోపల ఉన్న వస్తువు మనకి తెలిస్తేనే ఎప్పుడు ఎప్పుడు పీస్గా ఉంటాం, రెస్ట్గా ఉంటాం. అప్పటి వరకు ఏదో ఆందోళన, అశాంతి వెంటాడుతూ ఉంటుంది. భగవంతుడు ఉన్నాడు, కానీ ఆ నిజమైన భక్తి, ఆ లాయల్ డివోషన్, ఆ ట్రూ డివోషన్, ఆ నిజమైన భక్తి ఉన్నవాడికి అత్యంత సమీపంలో ఉంటాడు భక్తుడు, ఆ భక్తి లేని వాడికి దూరంగా ఉంటాడు. భగవంతుడు ఉన్నాడు, భక్తి ఉన్నవాడికి సమీపంలో ఉంటాడు. తుకారాం, ఇప్పుడు మా తుకారాం వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళందరికీ భగవంతుడు, వాడి భక్తి వల్ల భగవంతుడు ఉన్నాడు, భక్తి వల్ల భగవంతుడు సమీపంలో ఉంటాడు. అది లేని వాడికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తాడు. తెలిసిన వాడికి దగ్గరగా ఉంటాడు, తెలియని వాడికి దూరంగా ఉంటాడు. తెలిస్తే సుఖం, తెలియపోతే దుఃఖం. లోపల వస్తూ ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, మన కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు, మన నియమిస్తున్నాడు, దేహం యొక్క ప్రారంభాన్ని భరించి ఆడిస్తున్నాడు. అంతా దేవుడే. మనకు ఊరికే ఎప్పుడైనా మనకు సంతోషం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, ఎమోషన్ వస్తూ ఉంటుంది, ఒకసారి డిప్రెషన్ వస్తూ ఉంటుంది. జీవితంలో మంచి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి, చెడు సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి, ఇవన్నీ దేహ ప్రారంభాన్ని బట్టి కలుగుతూ ఉంటాయి. కానీ అన్ని సంఘటనలోనే అంతటా భగవంతుడు ఉన్నాడు, అది మర్చిపోవద్దు. మనకి ఏదైనా దుఃఖం వస్తే అక్కడ దేవుడు లేడనుకోకండి, దేవుడు అనుగ్రహం మన మీద లేదనుకోకండి, ఆ దుఃఖ రూపంలో కూడా దేవుడు అనుగ్రహం ఉంది. మనకి ఏదైనా సంతోషం వచ్చింది అనుకోండి, ఆనందం వచ్చింది అనుకోండి, ఆ రూపంలో కూడా దేవుని అనుగ్రహం ఉంది. అంత ఉన్నవాడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే, ఒక్కడంటే ఒక్కడే. అందుచేత మనకి ఆ ఈశ్వర అనుగ్రహం లేకుండా, ఈశ్వరుని దయకి లేకుండా ఈశ్వర సాక్షాత్కారం అనేది సాధ్యం కాదు. ఏ వస్తువునైతే మనం పొందుదాం అనుకుంటున్నాం, వారి తాలూకు దయ లేకుండా వారిని పొందలేం పరమేశ్వరుని. అసలు శాస్త్రంలో ఏమని చెప్తానంటే, మనం అందరం అన్నం తింటున్నాం. అరే అన్నం ఎందుకు తినాలి, ప్రయోజనం ఏంటి, అన్నం తినాలి ఎందుకని? అన్నం ఎందుకు తినాలి, అన్నం ఎందుకు తినాలంటే మన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి తినాలి. అన్నం తినకపోతే మనం ఎంతో కొంత అన్నం తినకపోతే ప్రాణం నిలబడదు. ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోవటానికి అన్నం తినాలి. ప్రాణాన్ని ఎందుకు నిలబెట్టుకోవాలి? ఇప్పుడు అందరూ మనం చనిపోతే వచ్చిన నష్టం ఏంటి? సూర్యుడు ఉదయించడం మానడు, పంచిపోతాలు పని చేస్తూనే ఉంటాయి, ఎందుకు ప్రాణం నిలబెట్టుకోవాలి? అన్నం ఏమో ప్రాణం నిలబెట్టుకోవడానికి అన్నం తినాలి. మరి ప్రాణం ఎందుకు నిలబెట్టుకోవాలి అంటే, ఆత్మజ్ఞాన సముపార్జనకు మాత్రమే ప్రాణం నిలబెట్టుకోమన్నారు. గర్వాన్ని పెంచుకోవడానికి కాదు, అహంభావన పెంచుకోవటానికి కాదు. కొంతమంది ఆ నడకలో, మాటలో, ఆ గర్వం వాయిస్ లో కూడా గర్వం ఉంటుంది, నడకలో గర్వం ఉంటుంది. అహంకారాన్ని పెంచుకోవడానికి కోసం కాదు, అజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం కాదు, ప్రాణాన్ని నిలబెట్టుకోవటం అన్నం తినటం. ఆత్మజ్ఞాన సముపార్జనకి అన్నం ప్రాణం నిలబెట్టుకోవడానికి, ప్రాణం నిలబెట్టుకోవడం ఎందుకంటే ఆత్మజ్ఞాన సముపార్జన. మరి ఆత్మజ్ఞాన సముపార్జన ఎందుకంటే, అశాంతిలోంచి, దుఃఖంలోంచి విడుదల పొందటం. ఇదే చాందోగ్యోపనిషత్తులో నారదుడు అడుగుతాడు సనత్ కుమారుడు, నీ అన్ని విద్యలు నాకు తెలుసు, 64 విద్యలు, అన్ని విద్యలు నాకు, నాకు తెలియని విద్య అంటూ లేదు, అన్ని బ్రాంచ్లు తెలుసు, అన్ని డిసిప్లిన్స్ తెలుసు నాకు, కానీ దుఃఖంలోంచి విడుదల పొందలేదు. నేను నారదుడు సనత్ కుమారుని అడిగితే, ఏ వస్తువులైతే దుఃఖం లేదో, ఏ సద్వస్తువులు, ఏ సత్య వస్తువులు, ఏ వస్తువు అయితే ఎప్పుడు ఉంటుందో, దేని స్వరూపం అయితే శాంతో, సుఖము, ఆనందము, అది తెలియబడే వరకు ప్రతి జీవుణ్ణి దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. ఆత్మవిద్య గురించి చాందోగ్యోపనిషత్తులో సనత్ కుమారుడు నారదులకు ఉపదేశించాడు. ఎన్ని విద్యలైనా వాడు మ్యాథమెటిక్స్ లో జీనియస్తావునండి, ఇంకోటి జీనియస్తావునండి, లేకపోతే ఇంకొక ఫిజిక్స్ లో జీనియస్తావునండి, ఎన్ని విద్యలు ఉన్నా వాణ్ణి ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తం అయ్యే వరకు వాడికి అయాం దట్ అయాం, నేను ఉన్నాను అంటే, మనం శరీరం ఉన్నా శరీరం లేకపోయినా ఉంటాం, లోకం కనిపించినా కనిపించకపోయినా ఉంటాం, ఉండటం అనేది మనకు అనుభవంలోకి రావాలి. అది అనుభవంలోకి వచ్చే వరకు మన అశాంతి వెంటాడుతూ ఉంటాం. రామానుజం ఒక మాట చెప్పాడు, రామానుజం అమ్మవారి భక్తుడు. ఎంత మ్యాథమెటిక్స్ లో ఎందుకు జీనేష్ అంటే, అమ్మవారి అనుగ్రహం వల్ల ఆయనకి డీప్ స్లీప్ లో ఉండగా కొన్ని సూచనలు చేసేది రామానుజం. ఆ సూచనని వేకింగ్ స్టేట్ లో, జాగ్రత్త అవస్థలో ఫార్ములాస్ అన్ని రాసుకుంటూ, నేను ఇంత జీనియస్ అవు మ్యాథమెటిక్స్ లో ఇంత జీనియస్ అవటానికి కేవలం అమ్మవారి అనుగ్రహం అని రామానుజం చెప్పారు. ఈశ్వరుని దయ లేకుండా ఎంతో కొంత ఈశ్వరాంశ లేకుండా మన భౌతిక విద్య, మనకు భౌతిక విద్యలో కూడా టాపర్స్ అవ్వలేదు. అంటే మనల్ని మనం వశంలో పెట్టుకోవాలి. ఏమి లేదు, ఇందులో ఆత్మవిద్య రావాలంటే మనస్సు అంతర్ముఖం కావాలి. మనస్సు అంతర్ముఖం కావాలంటే మనల్ని మనం వశంలో పెట్టుకోవాలి. మన మనం మనం మనగా ఉంటే మనకు దుఃఖం రాదు. వారిగా ఉన్నా వీరిగా ఉన్నా దుఃఖం వస్తుంది. మనం ఎప్పుడు కూడా కంపారిజన్ లోంచి దుఃఖం వస్తుంది. కంపారిజన్ లేకపోతే సారు రాదు. అసలు ఇతరులతో పోల్చుకోవడంలో మనకు దుఃఖం వస్తుంది, కానీ మనం మనంగా ఉంటే దుఃఖం రాదు. మనం ఏదిగా ఉన్నామో అలా మనం ఉండగలిగితే మనకు దుఃఖం రాదు. ఈ రోజున ఇక్కడ జపం గురించి మాట్లాడుకుందాం. జపం యొక్క మూలస్థానాన్ని రమణ మహర్షి గారు జపం గురించి ఎవరో ప్రశ్న అడిగితే చెప్తున్నారు. జపం జపి లేకుండా జపం ఉండడు, జపం ఉండదు. జపం చేసేవాడు లోపల ఒకడు ఉంటాడు. జపం చేసి మనస్సే జపం చేస్తుంది. జపం చేసి జపం చేసి జపం చేసి ఆ జపిని తొలగించుకున్న ఇబ్బంది లేదు. అది జపి ఎవరు, మనకి ఏదైతే నేనుగా వ్యక్తమవుతుందో ఆ నేను ఎవరని ప్రశ్నించుకుని అందులోంచి విడుదల పొందటం ఒక మార్గం. శరణాగతి మార్గం, ఇది జ్ఞాన మార్గం. శరణాగతి మార్గంలో కూడా దేహబుద్ధిలోంచి శవబుద్ధిలోంచి విడుదల పొందటమే. జ్ఞాన మార్గంలో కూడా శవబుద్ధిలోంచి ఈ శవబుద్ధిలోంచి విడుదల పొందటమే, దేహబుద్ధిలోంచి విడుదల పొందటం. సర్వసాధారణంగా మనకు 12వ సంవత్సరం వచ్చే వరకు దేహాభిమానం తక్కువగానే ఉంటుంది. మరి చిన్నపిల్లలు 4 సంవత్సరం పిల్లలు 5వ సంవత్సరం పిల్లలు గుడ్డలు లేకుండా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏం అభిమానం అనిపించదు. మనకి 11వ సంవత్సరం 12వ సంవత్సరం వచ్చాక దేహాభిమానం, ఆ వయసులో 10 సంవత్సరాల తర్వాత దేహాభిమానం, ఈ దేహము నాది, దేహము నేను అనే తలంపు 10వ దాటాక దేహాభిమానం, దేహబుద్ధి పెరుగుతూ ఉంటుంది. మనకి ఇది ఏమి లేదు, దేహాభిమానంలోంచి మనం విడుదల పొందాలి, దేహబుద్ధిలోంచి విడుదల. జపమైన అంతకే ధ్యానమైన అంతకే అన్ని దానికి ప్రయోజనం అది. జపతపమున దేహాభిమానం తగ్గించుకోవాలి. తర్వాత మన మాటలో కూడా ఈశ్వర యజ్ఞ భావన ఉండాలి. మన మాట మనకు జ్ఞానం కలగజేయాలి, స్వీట్ గా ఉండాలి, సాఫ్ట్ గా ఉండాలి. నా మాట నాకు జ్ఞానం కలగజేయాలి, మీకు హితవు కలగజేయాలి, మీకు జ్ఞానం కలగటానికి సహాయ సహకారములు అందించాలి. అంటే వాక్కు కూడా యజ్ఞముతో సమానం, సత్కర్మ కూడా యజ్ఞంతో సమానం. మనం స్వార్థం లేకుండా, అహంభావన లేకుండా, వ్యక్తి భావన లేకుండా మనం ఏ పని చేసినా అది యజ్ఞంతో సమానం. అయితే కపటికి మటికి ఆత్మజ్ఞాన సముపార్జన సాధ్యము కాదు. లోపల కపటం ఉంటే ఆత్మజ్ఞానం సాధ్యము కాదు. అయితే భగవంతుడు సర్వసాక్షి, లోపల ఉన్నాడు బయట ఉన్నాడు, అంతా చూస్తూనే ఉంటాడు సర్వసాక్షి. మనకి ఏ చెడు తలంపు వచ్చినా మంచి తలంపు వచ్చినా మనం ఏదో జన్మలో మనం మళ్ళీ మనమే ఆన్సర్ చెయ్యాలి. భగవంతుడు గీతలో ఒక మాట చెప్పాడు, ఈ దేహాభిమానాన్ని నేను కలిగించలేదు, దేహము నేననే తలంపు నేను కలిగించలేదు, కర్తృత్వం నేను కలిగించలేదు, అభిమానం నేను కలిగించలేదు, అదంతా ప్రకృతి చేసింది పొమ్మన్నాడు. మన దేహాభిమానం పెట్టుకోమో నేనేం చెప్పలేదు, ఈ కర్తృత్వం పెట్టుకుని నేనే ఎవడం దిస్ ఐ హవ్ డన్ దట్, ఇలాగే అది సాధించాను ఇది సాధించాను ఇలా చెప్పుకుని ఊరేగాను మరి నేనేం చెప్పలేదు. ఇవన్నీ మనోకల్పితములు. కొంతమంది మనం ఏం చేస్తున్నామంటే సంఘాన్ని చూసి కొన్ని అవసరమైన విషయాలు నేర్చుకుంటాం. ఎవడో మనం 10 మంది దేహాభిమానం ఉన్న వాళ్ళతో ఎక్కువ మందితో స్నేహం చేసామనుకోండి, మనం కూడా దేహాభిమానం పెరుగుతుంది. అయితే ఆంగ్ల భాషలో ఒక సామెత ఉంది, నీ స్నేహితుడి పేర్లు కొంతమంది పేర్లు చెప్పు, తర్వాత నీ గురించి మాకు చెప్పక్కర్లేదు, నీ ఆ స్నేహితుడి పేర్లు చెప్తే నిన్ను గురించి మేము ఒక అవగాహనకు వస్తామని. మనం చేసే స్నేహాలు బాగా గర్వం ఉన్న వాళ్ళతో స్నేహం చేసామనుకోండి, చేస్తే మనకి తప్పనిసరిగా దేహాభిమానం పెరుగుతుంది. సజ్జన సాంగత్యం చేయటం వల్ల, సత్పురుషుల సహవాసం చేయటం వల్ల, ఈశ్వరుని దయకు పాత్రులైన వాడు స్నేహం చేయటం వల్ల దేహాభిమానం తగ్గుతుంది. భగవంతుడు ఏమన్నాడంటే దేహాభిమానం నేను కల్పించలేదు, కర్తృత్వం నేను కల్పించలేదు, అది ప్రకృతి లక్షణం, అది మాయ లక్షణం, అందులోంచి విడుదల అది నేను వాళ్ళే కల్పించుకున్నారు కానీ నేను కల్పించుకోలేదు. ఈ పశు ప్రవృత్తి అనేది వాళ్ళు కల్పించుకున్నది. అంటే మన ఈశ్వరుని పశుపతి అన్నారు, అంటే జీవకోటి అంతా పశువుడు అన్నారు. ఈశ్వరుడు పశుపతి అంటే దేహాభిమానం ఉన్నవాడు, ఈ దేహము నేను అనే తలంపు ఉన్నవాడు, దేహబుద్ధి ఉన్నవాడు, దేహానికి పరిమితమైన వాడు ప్రతివాడు పశువు. అంటే పశుపతిని ఆశ్రయిస్తేనే కానీ ఈ పశుబుద్ధిలోంచి ప్రకృతి బుద్ధిలోంచి మనం విడుదల పొందాలి. అంటే ఏ జన్మకి ఆ జన్మకి ఇప్పుడు పశువులు ఏం చేస్తారంటే కచ్చరాడికి కట్టేస్తారు. ఆ కట్రాడు చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. దానికి ఏదో గడ్డి వేస్తూ ఉంటారు అనుకోండి, ఉరవలు పెడతా ఉంటారు, చుట్టూ తవుడు ఏదో వేస్తూ ఉంటారు, గడ్డి ఆ కట్రాడు చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. అది మనం కూడా ఏం చేస్తామంటే, ఆ దేహము దేహగతమైన నేను, ఇప్పుడు నేను అనేటప్పటికీ నాకు దేహం స్ఫురిస్తుంది, మనస్సు స్ఫురిస్తుంది, ఇంద్రియాలు స్ఫురిస్తుంది. నేను అనేటప్పటికీ నా హృదయంలో ఉన్న పరమాత్మ నాకు స్ఫురించడు. నేను అనేటప్పటికీ దేహం స్ఫురిస్తుంది, మనస్సు స్ఫురిస్తుంది, ఇంద్రియాలు స్ఫురిస్తాయి, లేకపోతే రాగద్వేషాలు స్ఫురిస్తాయి, లేకపోతే కోరిక కోపము. ఇది ఏ జన్మ కా జన్మ, ఈ దేహము నేను, ఈ దేహాభిమాన దేహము నేననే తలంపు, ఇది ఒక కట్టురాడు. ఏ జన్మ కా జన్మ వాడి దేహానికి పరిమితమై జీవిస్తూ ఉంటాడు. అంటే వాడి పశువుని ఏ విధంగా అయితే కట్టాడు కట్టేస్తాడో, వాడు చేసినటువంటి కర్మను బట్టి, అంటే కర్మలోంచి గుణం వస్తుంది. మనం చేసిన కర్మను బట్టే గుణం వస్తుంది, మనం తిన్న తిండిని బట్టే తేనిపు వస్తుంది. వాడికి ఆ గుణం ఉందంటే దానికి సంబంధించిన పని చేయటం వల్ల వాడికి గుణం వచ్చింది. వంకాయ కోరుతున్న వాడికి వంకాయకు సంబంధించిన తేనిపు వస్తుంది, కానీ బీరకాయ తేనిపు ఏమి రాదు వాడికి. వాడి చిన్న తిండిని బట్టి తేనిపు వస్తుంది, వాడుకున్న సంస్కారాన్ని బట్టి వాడు మాట్లాడతాడు. ఇవన్నీ ప్రకృతి విషయాలు, ఇవన్నీ ప్రకృతి విషయాలు. ఈ ప్రకృతిని జయించడానికి, ప్రకృతిని ఓవర్కమ్ చేయడానికి, ప్రకృతిలోంచి విడుదల పొందడానికి నేను అనేది ఒక తలంపు, నాది అనేది ఒక తలంపు, ఇవన్నీ ప్రకృతి. ఇందులోంచి విడుదల పొందటానికి పశుపతి అనుగ్రహం, పశుపతి యొక్క దయ అవసరం. అంటే పశుపతి అనుగ్రహం ఏ రోజునైతే మనం పొందామో ఈ పశుబుద్ధిలోంచి విడుదల పొందుతాం. దీనికి మనకి జపమని, పూజని, జపమని, ధ్యానమని ఇవన్నీ నిర్ణయించారు. మనస్సుని ఒక ఒక భావం మీద లగ్నం చేయడానికి జపం ఉపయోగిస్తుంది. మనకి అనేక తలంపులు వస్తూ ఉంటాయి. జీవితం అన్నీ తలంపులు, శరీరం మరణం కూడా ఒక తలంపు, శరీరం పుట్టుకు కూడా ఒక తలంపు, ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు, సంతోషం ఒక తలంపు, దుఃఖం ఒక తలంపు, ఇవన్నీ తలంపుడు. అంటే లోపలున్న బ్రహ్మము తప్పించి, లోపలున్న సత్యము తప్పించి, లోపలున్న నిత్యము తప్పించి, లోపల ఉన్నదేదో ఉంది, ఉన్నదేదో ఉంది, ఆ ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నది మనకు అవగాహన వచ్చే వరకు, మన అండర్స్టాండింగ్ ఇంకా అందే వరకు లేని దాన్ని ఉందని అనుకుంటూ ఉంటాం. ప్రతి జన్మలో కూడా ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనుకుంటే ఏమీ జరగటం లేదు. ఉన్న వస్తువు ఉన్నట్టు మనకు తెలిసాక తెలుస్తుంది, అది ఏమీ జరగటం లేదు. సావు లేదు, పుట్టుక లేదు, ఇష్టము లేదు, అయిష్టము లేదు. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ నేకెడ్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. అది ఏమీ జరగలేదు అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అయిన తర్వాత ఇదంతా మనోకల్పితం అన్న సంగతి మన అవగాహనకి అందుతుంది. అంతే మనస్సే, అంతే మనస్సే, అంతే కల్పితం, అంతా మనస్సే. అంటే మనస్సు అనగా అంటే మన చేతలో, మన మాటలో, మనం కేవలం మన భక్తి పూజ గదికి పరిమితం అవ్వకూడదు. మనం ఆడంబరం, జీవితం నిరాడంబరంగా ఉండాలి, మాట నిరాడంబరంగా ఉండాలి, దైనందిన జీవితంలో నిరాడంబరంగా ఉండాలి, కర్తృత్వం పెంచుకు, డోయర్షిప్ పెంచుకోకూడదు. అంటే మన మాటలో, మన చేతలో, మన చూపులో, మన యాక్షన్ ద్వారా, మన పని ద్వారా కర్తృత్వం నశించేటట్టుగా మన జీవిత విధానాన్ని తీర్చిదిద్దుకోవాలి డే టు డే లైఫ్ లో, దైనందిన జీవితంలో. అంటే భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకోవాలి. మన అహంకారం చెప్పినటువంటి మాటను కాదు మనం తీసుకోవాల్సింది, భగవంతుడు చెప్పినటువంటి మాటనే ప్రమాణంగా తీసుకోవాలి. ఇంకే భగవంతుడు మన అందరి హృదయాల్లో ఉన్నాడు, ఉన్నానని చెబుతున్నాడు, ఆయన లేకపోతే లేను అని చెప్పేవాడు. అది మనం గుర్తుంచుకోవాలి. సజీవమైన విశ్వాసం ఉండాలి మనకి. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే విషయం మనకి సజీవమైనటువంటి విశ్వాసం ఉండాలి. అంచేత జపము, మనకి జపము ఎందుకంటే ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకుని, ఒక నామాన్ని తీసుకుని జపం చేస్తామంటే మిగతా తలంపులన్నీ తగ్గుతాం. ఇది ఒక నామాన్ని తీసుకుని మనం జపం చేస్తుంటే మిగతా తలంపులన్నీ తగ్గుతాం. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? నాకు వస్తాను, నేనుకు వస్తున్నాయి. లోపల ఏదైతే మనలో నేనుగా వ్యక్తమవుతుందో ఆ నేనే జీవుడు, ఆ నేనే మనస్సు, ఆ నేనే అజ్ఞానం, ఆ నేనే అహంకారం, ఆ నేనే అవిద్య. మనం ఇదంతా ఈ నేనుని కేంద్రంగా మీరు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. మీకు ఏదైనా తలంపు వస్తే చివరికి దేహమే దేహము నేననే తలంపే కేంద్రంగా పెట్టుకుని ఇతర తలంపుడు మనకు వస్తాయి. మనకి ఏ తలంపు వచ్చినా దేహమే నేననే తలంపి, ఇతర ఏ తలంపు వచ్చినా దేహము నేను అనే తలంపకి ఇతర తలంపులు, మంచి తలంపులు వచ్చినా చెడు తలంపులు వచ్చినా దేహము నేను అనే తలంపుకి వస్తాయి. ఈ తలంపుకి ఆ తలంపు వస్తాయి. అంటే రమణ మహర్షి గారు ఏమన్నారంటే, సర్వసాధారణంగా జీవుడు అంటే మనస్సుకి అనేక తలంపులు వస్తుంటాయి. మనస్సే జీవుడు అనేక తలంపులు వస్తూ ఉంటాయి అని మామూలుగా శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఇక్కడ రమణ మహర్షి గారు ఒక చిన్న మాట చెప్తారు. ముందు దేహము నేనని గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే దేహము నేను అనే తలంపు, దేహము నేను అనే తలంపు, ఆ తలంపు వచ్చిన తర్వాత నీకు ఇతర తలంపులు వస్తాయి. ఆ తలంపు రాకుండా నీకు ఇతర తలంపులు రావు. అంటే దేహగతమైన నేను దానికి వచ్చి ఇతర తలంపులు కలిసి మనం మనస్సు అని అంటున్నాం. అంత దూరం వెళ్ళక్కర్లేదు. దేహగతమైన నేను ఒక్కటే జీవుడు అదే మనస్సు అని నొక్కి నొక్కి చెప్తారు. ఇది ఉన్న వల్లనే దేహగతమైన నేను ఉండటం వల్ల నీకు ఆ తలంపులని సద్వస్తువుకి తలంపులు లేవు, ఉన్న వస్తువుకి ఏమీ తలంపులు లేవు. ఈ దేహం దేహగతమైన తల మనోగతమైన నేనికి, దేహగతమైన నేనికే నీకు ఇతర తలంపులను వస్తున్నాయి. అంటే ఆ మూల తలంపు ఒక్కటే జీవుడు. మూల తలంపు ఉంటే నీకు ఇతర తలంపులు వస్తున్నాయి. మూల తలంపు లేకపోతే నీకు ఇతర తలంపులు రావటం లేదు. దేహానికి తలంపులు రావు, చైతన్యానికి తలంపులు రావు. ఈ దేహానికి చైతన్యానికి మధ్యగా ఉన్నటువంటి దేహగతమైన నేను నేను అని నీకు ఏదైతే నీకు నేనుగా వ్యక్తమవుతుందో ఆ నేనికే నీకు ఇతర తలంపులు వస్తున్నాయి. దాన్నే మూల తలంపు అని పిలుస్తారు. దాన్నే మూల తలంపు అని పిలుస్తూ ఉంటారు. ఆ మూల తలంపు భగవాన్ చెప్పారు ఇక్కడ. ఆ మూల తలంపు ఉంటే జగత్తుంది, జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, ఇతర లోకాలు ఉన్నాయి, గోయింగ్ ఉంది, కమింగ్ ఉంది. ఈ జీవుడికి ప్రయాణం ఉంది, వెళ్ళటం ఉంది, రావటం ఉంది, అన్ని ఉన్నాయి. స్వర్గం ఉంది, నరకం ఉంది, నారాయణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. ఈ దేహగతమైన నేను ఇది ఎంత నిజమో ఇతర లోకాలు కూడా అంతే నిజం, పునర్జన్మలు కూడా అంతే నిజం, పూర్వజన్మలు కూడా అంతే నిజం, పుణ్యపాపాలు కూడా అంతే నిజం. ఈ దేహగతమైన నీ మనస్సు ఎంత నిజమో ఇతర విషయాలు కూడా అంతే నిజం, నీ పూర్వజన్మలు అంతే నిజం, పునర్జన్మలు కూడా అంతే. అంటే ఈ మూల తలంపు దుఃఖము ఎక్కడ ఉందంటే మూల తలంపులో ఉంది. దుఃఖము ఎక్కడుందంటే ఈ మూల తలంపులో ఉంది. ఆ మూల తలంపు ఎక్కడి నుంచో వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. ఎక్కడి నుంచో రావటం లేదు, నీ హృదయంలోంచే వస్తుంది, భగవంతుడిలోంచే వస్తుంది. అంటే భగవంతుడు ఏ హృదయంలో అయితే నేను అంతర్యాముగా ఉన్నానని చెప్తున్నాడో ఆ మూల తలంపు అక్కడి నుంచే వస్తుంది. ఆ మూల తలంపు మూలం నీకు తెలియకుండా నేను భగవంతుని చూచానని నువ్వు అనుకుంటే కేవలం మానసిక దృశ్యం మాత్రమే. నీ మనస్సు అంతర్యమే, నీకు నీ గోచరించిన ఈశ్వరుడు కూడా అంతే లేదు. అవన్నీ వ్యవహారిక సత్యాలు, అందుకని పారమార్థిక సత్యం కాదు. పారమార్థిక సత్యం నీ హృదయంలోనూ ఉంది, పారమార్థిక సత్యం నీ హృదయంలోనూ ఉంది. ఈ మూల అది ఎక్కడుంది, ఎక్కడో ఉందనుకోకు. మూల తలంపు మూలంలోనూ ఉంది. అంటే మూల తలంపుని తన మూలానికి ఉపసంహరించి ఆ మూలం తలంపు యొక్క మూలం ఆ మూల తలంపు దాని మూలాన్ని కనుక చూచిన వెంటనే ఆ మూల తలంపు మూలాన్ని చూచిన వెంటనే మూల తలంపు నశిస్తుంది. మూల తలంపు మూలమే నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అదే నారాయణుడు. నారాయణుడు అంటే ఒక వ్యక్తి కాదు. నారాయణుడు అంటే నీ స్వరూపమే, అది అరూపమే. నీ స్వరూపం అరూపమే. నారాయణుడు అనే ఒక వ్యక్తి కాదు. బ్రహ్మ అంటే జీవించి ఉండగానే రమణ మహర్షి గారి దగ్గర ఒక ప్రశ్న వచ్చింది. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, నిద్రపోయేవాడు మేల్కుంటాడు నిద్రపోతాం. నిద్రపోయేవాడు ఏం చేస్తాడు? మేల్కుంటాడు. మేల్కున్నవాడు ఏం చేస్తాడు? నిద్రపోతూ ఉంటాడు. చచ్చిపోయిన వాడు ఏం చేస్తాడు? పుడతా ఉంటాడు. పుట్టినవాడు ఏం చేస్తాడు? చనిపోతూ ఉంటాడు. చనిపోయిన వాడు ప్రతివాడు పుడతాడు. నేను చనిపోతున్నాను అనుకుంటాడు అనుకోండి, శరీరం చనిపోయినప్పుడు వాడేం చనిపోడు. శరీరం అసలు ఇంకోటి మనం ఎట్టేయించవలసింది ఒకటే. ఇదే మీరు ఇక్కడే మనకు బుద్ధి సూక్ష్మత అవ్వాలి, ఉండాలి. శరీరం మరణించిన తర్వాత కూడా మనం ఉంటాం. కానీ ఉండము అనే తలంపు మనకు ఉంది. అంటే మరణం అంటే మనకు భయం కలదు. శరీరం మరణించిన తర్వాత కూడా మనం ఉంటాం, కానీ ఉండము అనే తలంపు ఉండి, ఉండము అనే తలంపు వల్లే మనకు దుఃఖం తీసుకొస్తుంది. ఇక్కడ అక్షర మన మాలలో భగవాన్ ఏం చెప్పారంటే, శరీరం నీ శరీరం మరణించక ముందే శరీరం ఇక్కడ ఉండగానే శరీరం ఇప్పుడు ఉన్నావు, శరీరం పోయిన తర్వాత ఉంటావు నువ్వు, ఆ భేదము లేని స్థితిని. శరీరం ఉన్నప్పుడు నువ్వు శరీరం ఉంటే ఉన్నాను అనుకుంటున్నావు, శరీరం పోతే పోయాను అనుకుంటున్నావు, లేకపోతే మళ్ళీ ప్రయాణాలు ప్రారంభం అవుతాయి. మళ్ళీ జీవుడు ప్రయాణం చేస్తాడు, శరీరం ధరిస్తూ ఉంటాడు. అంటే అజ్ఞానం ఉన్న చేపు అవిద్య, మనం చేసే సాధన ప్రయోజనం ఒకటే, మనలో వ్యక్తి భావంలోంచి, అహంభావంలోంచి, దేహగతమైన బుద్ధిలోంచి, అజ్ఞానంలోంచి విడుదల పొందటమే మనం. అంటే దేహం ఉన్నా దేహం మరణించినా ఒక స్థితి నీడో ఉన్న సమానమైన స్థితి, ఆ స్థితిని పొందటమే జీవితం యొక్క గమ్యం. ఇక్కడ ఈ మూడవస్థలోనే ఉండదు. ఏది బ్రహ్మం మూడవస్థలో ఉంది, జాగ్రత్త అవస్థలో ఉంది, సశక్తిలో ఉంది, డీప్ స్లీప్ లో ఉంది, అంతా ఉంది. రమణ మహర్షి గారు మాటల సందర్భం ఏమన్నారంటే, నిద్రపోయేవాడు మేలుకుంటూ ఉంటాడు, మేలుకున్నవాడు నిద్రపోతూ ఉంటాడు, చనిపోయినవాడు పుడుతూ ఉంటాడు, పుట్టినవాడు చనిపోతూ ఉంటాడు. ఇవన్నిటికి బ్రహ్మం అతీతం, అంతటా ఉండి అతీతంగా కూడా అన్నవస్థలోని బ్రహ్మం ఉంది, అన్నవస్థలోని అన్నవస్థలోనుండి అతీతంగా కూడా. అంటే వెంటనే మళ్ళీ ఇక్కడ ప్రశ్న వచ్చింది, భగవాన్ ఇది చెప్తా అంటే ఒకటి విన్ని విన్నవాడు ఏమన్నాడంటే, ఏమంటే మీరు నిద్రపోవటం, మీరు గుర్రు పెట్టడం కూడా నేను విన్నాను అని. మీరు నిద్రపోవటం కూడా నేను విన్నాను, మీరు నిద్రపోతుంటే నేను చూశాను, మమ్మల్ని గుర్రి పెట్టడం కూడా విన్నానని. అంటే అలాగా నేను గుర్రి పెడతా అంటే మీరు విన్నారా, ఆ గుర్రు నేను కూడా విన్నానే. మీరు గుర్రు పెడతా, నేను గుర్రు పెడతా అంటే మీరు విన్నానని చెప్తున్నారు, ఆ గుర్రు నేను కూడా విన్నాను. మీరు వింటేనే కాదు నేను కూడా విన్నాను ఆ గుర్రు అంతా. అంటే మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, శాంతి స్థానం మన హృదయంలోనే ఉంది, శాంతి స్థానం మన హృదయంలోనే ఉంది. మన గూటికి మన జ్ఞానం అంటే ఏమీ లేదు, మన నిజమైన ఇంటికి, మన నిజమైన ఇంటికి మనం వెళ్ళటమే జ్ఞానం. మనం ఏదిగా ఉన్నామో దాని తాలూకు అనుభవం పొందటమే జ్ఞానం. జ్ఞానం లేకుండా మనకి శాంతి లేదు, జ్ఞానం లేకుండా సుఖము లేదు. ఒక నిజమైన నిజమైన సుఖి ఎవరంటే ఒక ఆత్మజ్ఞానం మాత్రమే నిజమైన సుఖి. అంటే నీ మనస్సు ఒకే తలంపు మీద నిలబెట్టడానికి నీకు జపం ఉపయోగపడదు. జపధ్యానములు ఎందుకు చెప్తున్నారంటే, జపధ్యానములు ఎందుకు, జపధ్యానములు మన వాళ్ళు ఎందుకు చెప్పారంటే, నీ మనస్సు ఒకే తలంపు మీద నిలబెట్టడానికి నీకు జపము ఉపయోగపడుతుంది, ధ్యానం కూడా అందుకే నీకు సహకరిస్తుంది, ఆ రెండు అందుకే సహకరిస్తాయి. అంటే అప్రయత్నంగా, అంటే నీకు తెలియకుండా సహజంగానే నీకు జ్ఞానం, జపం చేయగా 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 నీకు తెలియకుండానే లోపల జపం జరుగుతాం. ధ్యానం చేయగా 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 నీకు తెలియకుండానే ధ్యానం సాగిపోతాం. అంటే నువ్వు అలా చేయగా చేయగా నీకు సహజమైన స్థితి ఒకటి ఉంది, నీ హృదయంలో సహజమైన స్థితి ఒకటి ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. నీ జపధ్యానములు కూడా, నీ జపధ్యానములు కూడా ఆ మూలంలోకి నిన్ను తీసుకెళ్తాయి. నువ్వు ఎక్కడున్నావో, నీ మూలం ఎక్కడుందో హృదయస్థానంలోకి నిన్ను తీసుకెళ్తాయి జపధ్యానములు కూడా. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటానికి జపధ్యానములు కూడా నీకు సహకరిస్తాయి. ఇక్కడ ఒకటి సజ్జన సాంగత్యం ఎందుకంటే, సత్పురుషుల సహవాసం దేనికంటే, ఒక సైంటిస్ట్ భగవాన్ గారికి వచ్చాడు, ఒక సైంటిస్ట్ భగవాన్ గారికి వచ్చాడు సౌత్ ఇండియా. ఎప్పుడో 1946-47 ఆ ప్రాంతంలో ఒక సైంటిస్ట్, ఆయన నాస్తికుడు అంటే దేహము దేహగతమైన చరిత్ర ఎప్పుడైతే ముగిసిందో, మరణానంతర జీవితం ఇంకేమీ లేదు, ఈ దేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో కాల్చి బూడిచ్చేస్తారు, ఇంకా మరణానంతర జీవితం ఏమి లేదు, దేహగతమైన జీవితం ముగిసినప్పుడు జీవితం కూడా ముగిసిపోతుందని చెప్పేవాడిని నాస్తికుడే అంటారు. సరే, వేద ప్రమాణాన్ని ఎవడైతే అంగీకరించరో వాడిని కూడా నాస్తికుడు అని అంటారు. ఇక్కడికి వచ్చినటువంటి నాస్తికుడు ఎవరంటే, దేహగతమైన జీవితం ముగిసినప్పుడు, దేహయాత్ర ముగిసినప్పుడు ఆ జీవితం కూడా ముగిసిపోతుందని చెప్పి అలా నమ్మేవాడు వాడు. వాడు భగవాన్ దగ్గరికి వచ్చాడు, భగవాన్ వాడితో ఏం మాట్లాడలేదు, వాడు ఏమి భగవాన్ తోటి మాట్లాడు. ఇంకోటి మౌనం, మనం ఒకసారి ఏమవుతుందంటే, కొన్ని విషయాలు మాటల ద్వారా కంటే మౌనం ద్వారానే బాగా ఎక్స్ప్రెస్ చేయగలం కొన్ని విషయాలు. ఒకసారి రాముడు ఒకసారి వశిష్ఠుని ఒక ప్రశ్న వేశాడు. ఈ యోగ వశిష్ఠంలో వస్తుంది. ఏదో ఒక ప్రశ్న అడిగాడు రామచంద్రమూర్తి వశిష్ఠుని, ఒక ప్రశ్న అడిగాడు. అడిగితే సమాధానం చెప్పటం మానేసి మౌనంగా ఉన్నాడు. ఏమంటే, ఏంటి వేసిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పట్లేదు మౌనంగా ఉన్నారంటే, నేను చెప్పే నీకు సమాధానం చెప్పగలను, నోడు తోడు చెప్పే సమాధానంగా ఉంటే నేను మౌనంగా ఉండటం వల్లే నీకు బాగా అర్థమవుతుంది, నేను వేసిన ప్రశ్నకని మౌనంగా ఉన్నారని చెప్పి.
కొన్ని 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 ప్రశ్నలకి మాట కంటే మౌనమే బాగా ఎక్స్ప్రెస్ అంటే సైలెన్స్ కూడా మాట్లాడుతుంది. అందుకే మన వాళ్ళు చెప్తారు మాట వెండి సైలెన్స్ బంగారం అని. సైలెన్స్ కూడా మాట్లాడుతుంది, సైలెన్స్ కూడా మాట్లాడుతుంది. ఇది దక్షిణామూర్తి ఏమిటి? మౌనమే కదా. అంటే మౌనం అంటే ముద్దు కాదు, మౌనం అంటే అది ముద్దుతనం కాదు, మాట్లాడుతుంది, సందేశం ఇస్తుంది మౌనతనం. ఆ మౌనం వల్ల అంటే సత్పురుషుల యొక్క సమక్షంలో మనం కూర్చుంటే మనస్సు అణిగిపోతుంది, మాట అణిగిపోతుంది. అలాగే సైంటిస్ట్ వచ్చి భగవాన్ దగ్గరికి వచ్చాడు, కూర్చున్నాడు, మెటాఫిజిక్స్ గురించి ఏం మాట్లాడలేదు, భగవాన్ ఏం మాట్లాడలేదు, సైంటిస్ట్ మాట్లాడలేదు, భగవంతుడు ఉన్నాడా లేడనే సమస్య మాట్లాడలేదు, జన్మ ఉందా అలా పునర్జన్మ అంటూ ఉందని మాట్లాడలేదు, కర్మానుభవం ఉందా చేసిన కర్మ అనుభవించాలా అది కూడా మాట్లాడలేదు, కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడలేదు, పునర్జన్మల గురించి మాట్లాడలేదు, ఏమి మాట్లాడలేదు, మౌనంగా కూర్చున్నాడు. మౌనంగా కూర్చుంటే తన హృదయంలో మానవ తన హృదయంలో ఏదో ఒక నిజం ఉందన్న సంగతి అనుభవంలోకి వచ్చింది అతను. భగవాన్ యొక్క మౌనం అతనికి చేసిన సహాయం ఏంటంటే మౌనం కూడా సహాయ సహకారములు అందిస్తుంది. తన హృదయంలో ఆ సైంటిస్ట్కి ఏమొచ్చిందంటే తన హృదయంలో ఏదో ఒక నిజం ఉంది అనేటువంటి తెలుస్తాను, ఏదో ఏదో నా దేహానికి అతీతంగా మనస్సుకి అతీతంగా ఏదో ఒక నిజం ఉంది హృదయంలో అని ఆయనకి స్ఫురిస్తాను, లోపల అది తెలుస్తుంది ఆయనకి, లోపల ఏదో ఉంది అనిపిస్తుంది కానీ డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేయటం లేదు అతను. అంటే దేహానికి అతీతంగా మనస్సుకి అతీతంగా అంటే దేహం చనిపోయినా చావులేని వస్తువు ఏదో లోపల ఉంది అని అనిపిస్తుంది, లోపల ఏదో ఉందని తెలుస్తుంది కానీ అది నాకు అనుభవంలోకి రావటం లేదన్న సంగతి కూడా తెలుస్తుంది అని చెప్పాడు. అది సాధన చేసి తెచ్చుకున్నది కాదు, ఒక మహర్షి యొక్క సన్నిధానంలో, ఒక మహాత్ముడి యొక్క సన్నిధానంలో, ఒక యోగి యొక్క సన్నిధానంలో, ఒక పరమహంస సన్నిధానంలో భేదం ఎలా ఉంటుందో తెలియనటువంటి ఈ సన్నిధానంలో బోధవాంఛ బోధకాంక్ష లేనిటువంటి ఉపాధి సన్నిధిలో అతనేం పురాణాలు చదవలేదు, వేద పండితుడు కాదు, ఇది అమెరికన్ అతను, అదేమి వేద పండితుడు కాదు, సంస్కృత పండితుడు కాదు, మన వాంగ్మయం మన సంస్కృత వాంగ్మయం తెలియదు, ఆత్మజ్ఞానం గురించి అసలే తెలియదు, ప్రిపరేషన్ లోపల మైండ్ లో ప్రిపరేషన్ లేదు, ఆత్మజ్ఞాన సముపార్జనకి బ్రహ్మజ్ఞాన సముపార్జనకి మనస్సు సమాయత్తం కాలేదు. ఉరికి అందరూ చెప్పుకుంటాడు ఏదో చూద్దామని వచ్చి చూసి వెళదామని వచ్చి కూర్చున్నాడు. సౌత్ ఇండియాలో ఎవరో ఒక ఋషి ఉన్నాడంటే ఢిల్లీలో సైన్స్ కాంగ్రెస్ అక్కడ నుంచి ఎంత దూరం ఎక్కడికో సౌత్ ఇండియా వచ్చాడు, ఈయనేమో ఆయనతో మాట్లాడలేదు, ఆయన ఈయనతో మాట్లాడలేదు. భోగకాంక్ష ఎలా ఉంటుందో, భేదబుద్ధి ఎలా ఉంటుందో, కేవలం బ్రహ్మము ఆ బ్రహ్మము బ్రహ్మానుభవం బ్రాహ్మీ స్థితి పొందినవాడు సమక్షంలో బ్రహ్మజ్ఞానం సంపాదించాలనేటువంటి ఆ కాంక్ష అక్కడ వచ్చింది. తెలుసుకోవటం అంటూను మహాత్ముని దగ్గర కూర్చుంటే మనకి ఏదో తెలుసుకోవాలనే కాంక్ష కలుగుతుంది. జ్ఞాన సముపార్జనకి తెలుసుకోవాలనే కాంక్ష పెట్టుబడి. భేదభావన ఎక్కడైతే ఉందో అక్కడ భోగకాంక్ష ప్రారంభమవుతుంది. భేదభావన లేనప్పుడు భోగకాంక్ష లేదు. అంటే భగవంతుడి యొక్క రూపానికి, భగవంతుడి యొక్క నామానికి కూడా. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఏదో రమణ మహర్షి గారు జ్ఞానం గురించి చెప్పలేదు, జ్ఞానం గురించి చెప్పారు, భక్తి గురించి చెప్పలేదు అనుకుంటా ఉంటారు అంటే అది భక్తి మాటలు కూడా మీకు చెప్తున్నాను. అది భగవంతుని నామానికి ఒక ప్రభావం ఉంది. అంటే ఆ రూపాన్ని మీకు ఫేవరెట్ గాడ్, మీకు ఇష్టమైన ఎవరైతే ఆ రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, ఆ నామాన్ని స్మరించటం వల్ల మనకేమి లాభం అంటే మన రూపంలోంచి మన నామంలోంచి విడుదల పొందుతాం. మానవుని బంధించే నామరూపం మరి, మానవుణ్ణి బంధించే నామము రూపము. అంటే ప్రపంచం అంటే ఏముంది? రూపము, నామము, వాడు చేసే పని, యాక్షన్, ఇదే ప్రపంచం. ప్రపంచం అంటే అంతకంటే ఏమి లేదు. ప్రపంచం అంటే ఏముంది? లైక్స్ డిస్లైక్స్. అదే గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళి చూసినా, ఎవరింటికి వెళ్ళి చూసినా ఏముంది ఈ లోకంలో రాగద్వేషములు తప్పించి అన్నాడు గౌతమ్ బుద్ధుడు. అన్నాడు ఈ లోకంలో ఉన్నదంతా హృదయంలో ఉంది, మా బయట ఏముంది, ఎవరింటికి వెళ్ళి చూసినా, ఏ లోకం వెళ్ళి చూసినా, ఏ దేశం వెళ్ళినా ఏముంది ఈ లోకంలో రాగద్వేషములు తప్పి లైక్స్ డిస్లైక్స్ తప్పించేయండి. తర్వాత మనం కూడా ఏదో మనకు పాండిత్యం ఉంది భక్తుందని ఊరికే ఊహించుకున్నా, భగవంతుడు ఏమన్నాడంటే నా మాటని ప్రమాణంగా తీసుకుని పని చేయమన్నాడు. మనం అలా చెయ్యం, అలా చేస్తున్నాం అనుకుంటాం, అదే ప్రమాదం. మనం అలా చెయ్యం కానీ చేస్తున్నామని అనుకుంటాం. మీరే జాగ్రత్తగా ఆలోచించండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చేస్తే పని ఇష్టంగా చేస్తాం, లేకపోతే అయిష్టంగా చేస్తాం, లేకపోతే కోరిక మీద చేస్తాం, లేకపోతే కోపం మీద చేస్తాం. ఒకసారి కోపం వస్తే వాడికి ఏదో అపకారం చేస్తాం, ఇష్టం ఉంటే ఉపకారం చేస్తాం, అయిష్టం ఉంటే అపకారం చేస్తాం, లేకపోతే మన స్వార్థం ఏదో పెట్టుకుని ఏదో సాధించాలని ఏదో చేస్తాం, స్వార్థంతో చేస్తాం, ఇష్టంతో చేస్తాం, అయిష్టంతో చేస్తాం, కానీ భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని చేసేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? మన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి, మన ఇష్టాయిష్టాలనే మూటకట్టి పక్కన పడేసి భగవంతుడు చెప్పిన మాటని ప్రమాణంగా తీసుకుని చేసేవాళ్ళు ఎంతమంది? ఒకసారి పరమాచార్య దగ్గర ఒక ఆరవ్య గారు మాట్లాడుతున్నారు, కాంచి పరమాచార్య దగ్గర మాట్లాడితే అంటే మంత్రం అడిగాడు. మంత్రం అడిగితే పరమాచార్య అన్నాడు, మరి నీకు నేను మంత్రం ఇస్తే గురువు అవుతాను నేను? మొదట గురువు తల్లి మీ అమ్మతో నువ్వు మాట్లాడుతున్నావా అని అడిగాడు. మా అమ్మతో మాట్లాడి 10 సంవత్సరాలు అయింది అన్నాడు. మరి ఎందుకు మాట్లాడటం లేదు మీ అమ్మతో అన్నాడు. మా అమ్మ మంచిది కాదన్నాడు. అది కాదు అయ్యా, మీ అమ్మ మంచిదా చెడుదా అనేది అది ఈశ్వరుడు చూసుకుంటాడు మంచో చెడని. నీకు అమ్మ నీకు శరీరాన్ని ఇచ్చింది కాబట్టి, తల్లిని చూడమని వేదం చెప్పింది కాబట్టి నువ్వు చూడాలి. అక్కడ నీ ప్రమాణం ఏంటంటే వేదం. నీ అమ్మ మంచిదా చెడ్డదనక మంచి చెడ్డలన్నీ ఈశ్వరుడు చూసుకుంటాడు. ఎవరిని అనుగ్రహించాలి ఎవరిని శిక్షించాలి అది ఈశ్వరుడికి సంబంధించిన విషయం. నీకు శరీరం ఇచ్చింది కాబట్టి నువ్వు మాట్లాడు. మీ అమ్మతోటో మాట్లాడిన వాడు నేను నీకు మంత్రం ఇస్తే నేను గురువుని అయితే నాతోటేం మాట్లాడుకో, నాతోటి మాట్లాడు రేపు నుంచి ఏదైనా కోపం వస్తేనే ముందెళ్ళి మీ అమ్మగారికి సేవ చేయి, పెద్దలకు సేవ చెయ్యాలి, వివేకం గల వాళ్ళకి సేవ చెయ్యాలి, పెద్దలకు సేవ చెయ్యాలి. అంటే గుడ్డికంతిని మనం ప్రేమించాలి, సత్పురుషుల్ని ప్రేమించాలి. అసలు మనం సత్పురుషులను కాకపోయినా ఆ సత్పురుషుల్ని ప్రేమించే బుద్ధి మనలో ఎంతమందికి ఉంది? మనం మహర్షులను కాకపోయినా మహర్షులను గౌరవించే బుద్ధి మనలో ఎంతమందికి ఉంది? అది పరమాచార్య ఏమన్నాడంటే, నీకు నీ డ్యూటీ నువ్వు చెయ్యి, మీ అమ్మ మంచిదా చెడ్డదనే కాదు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. నీటి మీ అమ్మనే నువ్వు గౌరవించినప్పుడు నేను నీకు మంత్రం ఇస్తే నేను గురువు అవుతాను నన్ను గౌరవిస్తావనే అంటే ఏంటి? అని ఈమె ఎక్కడుంది నన్ను గౌరవించు, రేపు నా మీద కూడా ఏదైనా కోపం రావచ్చు నీకు. అంటే ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే, అక్కడ అది కదా మనం చేయవలసింది. మన డ్యూటీ మనం చేసుకుంటూ వెళ్ళాలి, మన ధర్మం మనం నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి. ఇంకోటి, మన భారతీయ సంస్కృతిలో ఎవడు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ఎన్ని మంత్రాలు చదివినా, ఎన్ని జపాలు చేసినా, వాడు ధర్మాన్ని ఆచరించకుండా వాడికి మోక్షం కలిగే అవకాశం లేదు, కలగదు. మరి ఇండియన్ కల్చర్ ఎటు ఉండదు, కానీ అలా మన కల్చర్ లో పారిశుద్ధ్యాన్ని సొంతం చేసుకోలేదు మనం. అది ఇండియన్ కల్చర్ లో అసలు పారిశుద్ధ్యాన్ని మనం సొంతం చేసుకోలేదు. ఇల్లు మనదనుకుంటాం, రోడ్డు ఎవరిదనుకుంటాం. మనకు టైం సెన్స్ లేదు, రోడ్డు సెన్స్ లేదు. ఇంకా ఎటు వచ్చినా ఏంటంటే ఒక ఏదైనా పూజ చేసినా జపం చేసినా ఒక సమిష్టి బాధ్యత లేదు. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరికి మోక్షం రాకపోయినా ఇటు ముందు వెళ్ళిపోవాలి మోక్షం అక్కడ, ఇంక ఇదోటి నేర్చుకున్నారు. ఆ సామాజిక స్పృహ లేదు. మనం ఏదో పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు, మన డ్యూటీ మనం చేస్తే సరిపోతుంది. భగవంతుడు ఇదే గీతలో చెప్పాడు, భగవంతుడు నీకు ఏ పని అయితే నియమించాడో నీ ప్రారంధాన్ని అనుసరించి, నీ ప్రారంధాన్ని అనుసరించి ఏ పని అయితే నీకు నియమించాడో ఆ పని అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి, హితవుగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, మనస్సును అక్కడ పెట్టి చెయ్యి. ఫలితం రావచ్చు రాకపోవచ్చు, ఆ కర్మ ఫలితం రావచ్చు రాకపోవచ్చు, నువ్వు చేయవలసిన పని చెయ్యి. ఫలితం నీ చేతిలో లేదు కాబట్టి దాని గురించి నువ్వు ఆలోచించకు. ఫలితం నీ చేతిలో లేదని చెబుతున్నాను కాబట్టి పని పట్ల విరక్తి పెట్టుకోకు. కర్మఫలం ఆశించొద్దని చెప్తున్నాను కాబట్టి పని దొంగలు అవ్వద్దు. పని ద్వారా భగవంతుని మనం అందరం ఏం చేస్తున్నామంటే, నోటి ద్వారా పెదిమిలి ద్వారా భగవంతుని ఆరాధించడం నేర్చుకున్నాం, కానీ పని ద్వారా మనం పని ఆరాధించుకునే, పని ద్వారా భగవంతుని ఆరాధించి కల్చర్లో ఆ కల్చరే మనకు తక్కువ, ఆ సంస్కృతే తక్కువగా ఉంది మనకి. ఇంగ్లాండ్ లో ఎవడనో కుక్కను తీసుకెళ్తాంటే పెంపుడు కుక్క, అది రోడ్డు మీద మల విసర్జన చేస్తే ఆ రోడ్డు పాడైపోతుందని ఆ కూడ సంచి ఒకటి పట్టుకెళ్ళి ఆ మలం సంచిలోకి తీసుకెళ్ళి అది ఎక్కడ ఏ డస్ట్బిన్ లో ఎక్కడ ఏలక్కడ వేస్తాడు. మల మన దేశంలో ఎంతమంది ఉంది? ఆ ఇల్లు ఒకటే మనది, రోడ్డు ఎవడదు. పారిశుద్ధ్యం లేదు భారతదేశంలో, పారిశుద్ధ్యానికి విలువ లేదని చెప్పడం కంటే అసలు లేదని చెప్పడం మంచిది. ఒక దేశభక్తి లేదు, దేశం మీద గౌరవం లేదు. అంటే ధర్మాన్ని ఆచరించకుండా, అది గీతలో చెప్పాడు, మనం ఎస్కేప్ అవడానికి అవకాశం లేదు. మనం ధర్మాన్ని ఆచరించకుండా మన చేతికి భగవంతుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ ధర్మాన్ని మన డ్యూటీ మనం పెర్ఫెక్ట్ గా చేయకుండా ఏదో జపం చేయటం వల్ల మోక్షం వచ్చేది మనస్సు అనగాలి కదా. అసలు ముందు ప్రిపరేషన్, ముందు మైండ్ ప్రిపేర్ అవ్వాలి కదా. ఈ పూజ జపము ధ్యానము మైండ్ అంటే ట్రూత్ని తెలుసుకోవడానికి, మనస్సును సమాయత్వం చేయడానికి మన పెద్దలు ఏర్పాటు చేశారు. ముందు ధర్మం, ధర్మాన్ని ఆచరించాలి. నీ డ్యూటీ అంటే భగవంతుడు నీకు ఏ పని అయితే విధించాడో ఆ పని నువ్వు పర్ఫెక్ట్ గా చేయగలగాలి. వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. కర్మఫలం కూడా ఏది శాశ్వతం కాదు. కర్మఫలం వస్తుంది, అనుభవిస్తాం, అనుభవిస్తే పోతుంది. మంచి కర్మైనా సరే చెడు కర్మైనా సరే కాల ప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతాయి. శరీరం అంటే మనం అనుకుంటాం అదే కృతి మహోదవ పతన కారణం. ఫలం అశాశ్వతం, అంటే ఫలితం అశాశ్వతం మాటికే కాదు. ఆ ఫలితాన్ని, కర్మ ఫలితాన్ని నువ్వు ఎంజాయ్ చేయటం వల్ల నీ ముఖాన్ని మోక్షం వైపు కూడా కర్మ ఫలితుని తిరగనివ్వదు, తెప్పనివ్వదు. కృతి మహోదవ పతన కారణం ఫలం అశాశ్వతం. ఫలం అశాశ్వతం మాత్రమే కాదు, ఆ కర్మ ఫలాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఎంజాయ్ చేసినప్పుడు నీలో ఒక సంస్కారం పడుతుంది, ఒక వాసన పడుతుంది. వాసనలోంచి మళ్ళీ నీకు ఆ తలంపులు వస్తాయి, కోరికలు వస్తాయి. ఏ మనిషికైనా సరే ఆ వాసన కంప్లీట్ గా ఆ కోరికల్లోంచి, వాసనలోంచి, ఆ దేహ ప్రవృత్తిలోంచి, ఆ దేహాభిమానంలోంచి, ఆ సంస్కారాల్లోంచి, ఆ తెండ లోపల టెండెన్సీలోంచి, ఆ ప్రకృతి వాసనలోంచి కంప్లీట్ గా నిశ్శేషంగా వాటి విడుదల పొందేనే కానీ జీవుడికి సమాధి స్థితి రాదు, రాదు, రానే రాదు. అక్కడ వచ్చినా తాత్కాలికంగా ఏదో వచ్చినా అది నిలబడదు. అయితే మనం ఏదో జపం చేస్తున్నాం, జపం చేస్తున్నాం, డ్యూటీని విడిచిపెట్టకూడదు. మనం చేయవలసిన భగవంతుడు ఏ పని అయితే మనకు నియమించాడో ఆ పని శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళాలి. అది గతి నిరోధకం. ఏది నువ్వు కర్మఫలాన్ని ఎంజాయ్ చేసినప్పుడు ఎంజాయ్ చేస్తావు, ఎంజాయ్ చేసినప్పుడు నీకు ఒక సంస్కారం లోపల పడుతుంది, ఒక వాసన పడుతుంది. ఎంజాయ్ చేసినప్పుడే పడుతుంది, ఎంజాయ్ చేసినప్పుడే పడుతున్నాడు అంటే మనం కాని దాంట్లోంచి విడుదల పొందటాన్ని. దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టవలసింది. దేహం ఏ పని మీద భూమి మీదకి వచ్చిందో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టు. జరిగేదేదో జరుగుతుంది, జరుగురానిదేదో జరగదు. ఈశ్వరుడు భగవాన్ చెప్తా, ఈశ్వరుడు జీవుల్ని వారి వారి ప్రారంభం అనుసరించి ఆడిస్తూ ఉంటాడు. జరిగిందేదో జరుగుతుంది, జరగందేదో జరగదు. అన్ని కూడా మీ శరీరం తల్లి గర్భంలోంచి భూమి మీదకి వచ్చినప్పుడే ఏ రోజున ఏ గంటలో ఏ క్షణంలో ఆ శరీరం ఎక్కడ ఉండాలి, ఏ రోజున ఆ శరీరం మరణించాలని అన్ని నిర్ణయింపబడి. నేను మంత్రిని అయ్యానుకోండి, ఒక శరీరమే కాదు, నాకు మంత్రి పదవి వచ్చింది అనుకోండి, నాకు మంత్రి పదవి వచ్చిన క్షణంలోనే ఆ మంత్రి పదవి ఎప్పుడు పోవాలో నిర్ణయింపబడి ఉంటుంది. ఇది భగవాన్ చెప్పి నాకు ఏదైనా అధికారం వచ్చింది అనుకోండి, ఎప్పుడో నిర్ణయించరు. నాకు అధికారం వచ్చిన ఆ క్షణంలోనే మళ్ళీ అధికారం ఎప్పుడు పోవాలో కూడా నిర్ణయింపబడి ఉంటుంది. శరీరం ఎప్పటికైతే ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చిందో ఆ శరీరం ఎప్పుడు పోవాలో కూడా నిర్ణయింపబడి ఉంటుంది. ఇప్పుడు నాకు 10 కోట్లు సంపాదించాననుకోండి, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. రామాయణంలో వాల్మీకి చెప్తాడు కాల ప్రవాహంలో ఏది అన్ని కొట్టుకుపోతాయి, సామ్రాజ్యాలు కొట్టుకుపోతాయి, అన్ని కొట్టుకుపోతాయి. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అన్నో రవి అస్తమించిన సామ్రాజ్యం అని అన్నీ కొట్టుకుపోతాయి. మనం 1000 కోట్లు సంపాదించాం, ఊరికి ఉదాహరణకు 1000 కోట్లు సంపాదించాం అనుకోండి, 1000 కోట్లు సంపాదించిన రోజునే 1000 కోట్లు ఎప్పుడు పోవాలో కూడా మేము పడుతున్నట్టు అది మనకి తెలియకపోవచ్చు. అంటే ఏది పెర్మనెంట్ గా ఉండదు సృష్టిలో అని. నథింగ్ ఇస్ టూ హెవీ ఫర్ డెస్టినీ అంటే ఋషి అంటే ఏంటంటే ఇమాజినేషన్ వల్ల ఋషి ఏమి రాయడు అని దర్శించి రాస్తాడు. అది ఊహించి, అది ఫిక్షన్ కాదు, అది ఫిక్షన్ కాదు. ఋషి రాసింది అది దర్శించి రాస్తాడు. దర్శించి రాయటం వేరు, డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసి రాయటం వేరు, ఏదో ఊహించి రాయటం వేరు. అంటే నీవు ఒక రూపాన్ని ధ్యానం, ఒక వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, అది వెంకటేశ్వర స్వామి రూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం అనుకోండి, ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీనివాసాయ ఏదైనా అంటాం అనుకోండి. మరి నేను వెంకటేశ్వర స్వామి దగ్గర రమణ మహర్షి కార్యక్రమాలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాం, రమణ మహర్షి కార్యక్రమాలకు వెళ్ళి. అయితే నా పక్కన కూర్చుని నుంచున్న ఆయన ఒక ఆయన అంటున్నాడు, భగవంతుడు అంటూ ఉంటే ఇలాగే ఉండాలండి. ఆయన ఏమంటున్నాడంటే వెంకటేశ్వర స్వామిని చూసి నా పక్కన ఉన్న భక్తుడు, భగవంతుడు అంటూ ఉంటే అంటే ఆ విగ్రహం బాగుంటుంది కదా, ఆ విగ్రహం బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, అయితే కిరీటం అది పెడతారు అన్ని, విగ్రహం చూడటానికి బాగుంటుంది, దివ్యమంగళ స్వరూపుడని కాదు. నా పక్కన కూర్చుని అంటున్నాడు, బహుశా ఆయనకు వెంకటేశ్వర అంటే రూపం అంటే ఇష్టం ఉండొచ్చు, ఏమంటే భగవంతుడు అంటూ ఒకవేళ ఉంటే లేకపోతే గొడవ లేదనుకోండి, ఒకవేళ నిజంగా భగవంతుడు అంటూ ఉంటే ఇలాగే ఉండాలండి అంటున్నాడు. అంటే రూపం యొక్క ఆకర్షణ ఇది మీరు గ్రహించాలి. అలాగే ఆ రూపాన్ని నేను ఆకర్షిస్తామన్నప్పుడు ఆ నామాన్ని, ఆ వెంకటేశ్వర నామాన్ని చేసుకుంటున్నారనుకోండి, మీ ఇష్టదేవతను మీరు స్మరించుకోవచ్చు, అది వేరే విషయం. ఆయన విషయం చెప్తున్నాను. ఆయన ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటున్నాడు అనుకోండి, ఆ రూపాన్ని ధ్యానం చేయగా 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 మన రూపం బుద్ధిలోంచి బయటకు, ఆ నామాన్ని స్మరించగా 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 మన నామంలోంచి బయటకు వస్తాం. తర్వాత మనం ఏ పని చేసినా రూపబుద్ధి నామబుద్ధి పెరగకూడదు, సైలెంట్ గా చెయ్యాలి. ఎలా చెయ్యాలంటే గీతలో భగవంతుడు చెప్పాడు, నేను అందరి ఉపయోగంలో ఉన్నాను, అంతర్జామగా ఉన్నాను, ముద్దబ్బాయిగా లేను, పని చేస్తున్నాను. ఎంత స్పీడ్గా పని చేస్తున్నానంటే మీ కళ్ళు చూడటానికి అందదు, మీ మనస్సు యొక్క ఊహకు అందదు, మీ కళ్ళు చూద్దామంటే చూపుకు అందదు. అసలు బొంగరం యొక్క స్పీడే అందదు ఒక్కోసారి మనకి. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతాయంటే ఆకులు కూడా మనకు కనపడవు. అంత స్పీడ్గా భగవంతుడు అంతర్యామగా ఉన్నాడు, వర్క్ చేస్తున్నాడు. ఎలా వర్క్ చేస్తున్నాడు? రాజకీయ నాయకుల్లాగా వర్క్ చేయటం లేదు, సైలెంట్గా వర్క్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? సైలెంట్, మన కళ్ళకి అందని, మన బుద్ధికి అందనంత స్పీడ్లో, కళ్ళకి అందనటువంటి స్పీడ్లో, కళ్ళకి కనపడటానికి కూడా కళ్ళు కూడా పట్టుకోవడానికి వీలైనటువంటి స్పీడ్లో అంత స్పీడ్గా వర్క్ చేస్తున్నాను. ఎలా వర్క్ చేస్తున్నానంటే సైలెంట్గా వర్క్ చేస్తున్నాను. గుర్తింపులతోటి పని లేకుండా చేస్తున్నాను. ఏం చేద్దాం? ఆత్మకి ఇతరులు లేరు, చైతన్యానికి ఇతరులు లేరు, బ్రహ్మకి ఇతరులు లేరు, ఆత్మకి ఇతరులు లేరు, అహంకారానికి ఇతరులు ఉన్నారు. అంటే అసలు ఉన్న నిజమైన నేనుకి ఇతరులు లేరు, అబద్ధమైన నేనుకి ఇతరులు ఉన్నారు, సత్యమైన నేనుకి ఇతరులు లేరు, అసత్యమైన నేనుకి ఇతరులు ఉన్నారు, మిథ్యా నేనుకి ఇతరులు ఉన్నారు, కానీ నిజమైన నేనుకి ఇతరులు లేరు. అంటే భగవంతుడు చైతన్యానికి ఇతరులు లేరు, ఇతరులు ఎవరున్న అహంకారానికి ఉన్నారు. అహం వృత్తికి ఇతరులు ఉన్నారు, అహం వృత్తి వేరు, అహం స్ఫురణ వేరు. అహం వృత్తికి ఇతరులు ఉన్నారు. ఇతరులు కనిపించేటప్పుడే గుర్తింపు కోరాలని కోరుకొస్తుంది. ఇతరులు మనకు కనిపించేటప్పుడే దుఃఖం వస్తుంది మనకి. ఇతర వస్తువులు కనిపించినప్పుడే మనకు దుఃఖం వస్తుంది, వాటి మీద ఆకర్షణ కలుగుతుంది. అంచేత లోపల చైతన్యానికి ఇతరులు అంటూ లేనే లేరు భయ్యా. గుర్తింపులు ఎవరికో, ఇతరులు నీకు కనిపిస్తాంటే, ఇతరులు ఉన్నారని నువ్వు అనుకుంటాంటే నీకు గుర్తింపు కోరాలనిపిస్తుంది. ఆ ఇతరులు లేనప్పుడు గుర్తింపు, ఆ చైతన్యం గుర్తింపు కోరదు. ఏం చేత దానికి ఇతరులు లేరు? ఇతరులు కనిపించేటప్పుడు, వస్తుదానం కనిపించేటప్పుడు, జీవకోటి కనిపించేటప్పుడు మనం గుర్తింపులు కోరతాం. చైతన్యానికి ఉంది, వారు ఉన్నారు, వారు ఉండటం వల్లే వారికి తెలియబడుతూ ఉంటారు. లోపల వస్తువు ఉంది, వారు ఉండటం వల్లే వారు తెలియబడుతూ ఉంటారు. వారి స్వరూపమే శాంతి, వారి స్వరూపమే జ్ఞానం, వారి స్వరూపమే ఆనందం, వారి స్వరూపంగా ఉండటం. అంటే అన్నీ నశించిన, లోకము నశించిన, దేహం నశించిన, అది సృష్టి అంతా నశించిన, పంచభూతాలు నశించిన, అన్నీ నశించిన, నాశనం లేకుండా ఏ వస్తువు అయితే ఉంటుందో అదే సద్వస్తువు, అదే సత్య వస్తువు, దాన్నే ఉండటం అంటారు. బైబిల్లో ఒక మాట ఉంది, భగవంతుడి యొక్క నిజమైన పేరు ఏంటంటే ఉండటమే అని. భగవంతుడి యొక్క నిజమైన పేరు ఏమిటంటే ఉండటమే. భగవంతుడి యొక్క మొట్టమొదటి రూపం ఏదంటే బ్రహ్మమే. భగవంతుని మనం ఏమంటున్నాం? రాముడు అంటున్నాం, లేకపోతే వాళ్ళు యేసుక్రీస్తు వాళ్ళు యెహోవా అంటారు, మరి ఇస్లాం వాళ్ళు ఏమో అల్లా అంటారు, మనం రాముడు అంటాం, కృష్ణుడు అంటాం, శివుడు అంటాం. ఈ అసలు భగవంతుడికి మొట్టమొదటి రూపం అంటే ఏది ఉంటుంది? బ్రహ్మమే. మొట్టమొదటి రూపం బ్రహ్మమే. అంటే గీతలో కూడా ఏమని చెప్పాయంటే, అందరి హృదయాల్లో నేను చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, ఉన్నాను, పని చేస్తున్నాను, సైలెంట్గా పని చేస్తున్నాను, ఆ దేహమున ప్రారంభం అనుసరించి ఆడిస్తున్నాను, అందరిలోనే ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, చావులేని సత్పదార్థంగా ఉన్నాను, అందరిలోనే ఉన్నాను అని చెప్పి ముందే మాట చెప్పాకే విభూతి యోగంలో నేను రాముడు, నేను కృష్ణుడు, నేను శంకరుడు, నేను కుమారస్వామి, నేను అప్పుడు రూపభావన తీసుకొచ్చాడు, పేరు తీసుకొచ్చాడు, ఒక రూపం తీసుకొచ్చాడు, ఒక మేనిఫెస్టెడ్ గాడ్ గురించి చెప్పాడు. కానీ ముందు మటుకు నేను రాముడిని కృష్ణుడు అని చెప్పలేదు. ఉన్నాను, అందరి హృదయాల్లో ఉన్నాను, బ్రహ్మగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, అహమాత్మ గుడాకేశ, అందరి హృదయాల్లో ఆత్మగా ఉన్నాను అని మొట్టమొదటి చెప్పి మిగతా విషయాలైనా తెరిచేట్టు, రాముడు, కృష్ణుడు, శంకరుడు, ఇంకోటి సముద్రం, రావి చెట్టు, ఇంకో చెట్టు, ఇంకోటి తర్వాత చెప్పుకుంటూ వచ్చాడు మనకు సపోర్ట్ కోసం. అని చెప్పి ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, రూపాన్ని నువ్వు చెప్పిన ఒక రూపాన్ని నిరంతరము నువ్వు ఏ రూపాన్ని ధ్యానించడం అనేది నీ రూపబుద్ధికి, నీ రూపబుద్ధికి వీరవుతావు. అంటే నీ రూపంలోంచి విడుదల పొందుతావు. మానవుని బంధించి నామ రూపాలు లోపల ఈగో సెన్స్, దానికి ఫుడ్ సప్లై ఏదేంటంటే, లోపల ఈగో సెన్స్ ఉందని మనకి ఈగో సెన్స్ ఉంది. అంటే కారం, లోపల కారం ఉంది కదా మనకి, కారం. ఆ కారం అహంకారం ఎలా పెరుగుతూ ఉంటుందంటే మనకి రూపం వల్ల, నామం వల్ల పెరుగుతుంది. దానికి కొన్ని ఫుడ్ కావాలి. మన దేహానికి అన్నం, మన దేహానికి భోజనం, మన దేహానికి మామూలుగా ఆహారం ఎట్టి ఉండదో, లోపలున్న అహంకారానికి కూడా ఫుడ్ సప్లై అవుతూ ఉంటుంది. లోపలున్న అహంకారానికి ఫుడ్ ఏంటంటే రూపచింతన, నామచింతన. ఈ రూపచింతన వల్ల, నామచింతన వల్ల నీకు అహంకారం పెరిగిపోయింది. దానికి ఫుడ్ సప్లై అవుతుంది. అంటే మన రూపే మనం కానప్పుడు ఇతర రూపాలు వాళ్ళు ఎలా అవుతారు? మన నామే మనం కానప్పుడు వాళ్ళ నామాలు వాళ్ళు ఎలా అవుతారు? అంటే నీకు మేనిఫెస్టెడ్ గాడ్, ఒక నీకు లేదా వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామిని అర్చవతారం అంటారు. అలాగే నీకు ఒక అర్చవతారం అయితే ఇష్టం. ఆ రూపాన్ని ధ్యానం చేయగా చేయగా, ఆ నామాన్ని స్మరించగా స్మరించగా మన రూప బుద్ధిలోంచి విడుదల పొందుతాం, మన నామ బుద్ధిలోంచి విడుదల పొందుతాం. ఏ దేవతా స్వరూపుణ్ణి అయితే మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవతా స్వరూపుణ్ణి మనం అర్చన చేస్తున్నామో, నిజం మనకు తెలియపోయినా వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి ఆ నిజం దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత వాళ్ళది. సోదర మహాశయులారా, ఆత్మజ్ఞానానికి ఒక్క దేవతా పురుషుడు అనుగ్రహం చాలు, ఒక్క ఋషి అనుగ్రహం చాలు, ఒక దేవత యొక్క అను 100 దేవతల అనుగ్రహం అక్కర్లేదు. ఒక మహర్షి యొక్క, ఒక మహాత్ముని యొక్క, ఒక పరమహంస యొక్క, ఒక యోగి యొక్క, ఒక మేనిఫెస్టెడ్ లేకపోతే ఒక ఋషి యొక్క అనుగ్రహం చాలు. 100 మంది అనుగ్రహం మనకు అక్కర్లేదు. ఒకసారి పరమాచార్యని, మీరు రమణ మహర్షి గారిని ఎప్పుడైనా కలుసుకున్నారని అడిగారు. కలుసుకోవడానికి ఎప్పుడైనా విడిపోయి ఉన్నా ఏంటన్నారు. కలుసుకోవడానికి ఎప్పుడైనా విడిపోయా ఉన్నావా అన్నారు. అంటే నిజం, నిజం ఒక్కటిగానే ఉంటుంది. జ్ఞానం, జ్ఞానం ఒక్కటిగా ఉంటుంది కానీ 2గా ఉండదు, 3గా ఉండదు, 4గా ఉండదు. ఆత్మానుభవం కలిగేదాక, బ్రహ్మానుభవం కలిగాక అది ఒక్కటిగానే ఉంటుంది, 2గా ఉండదు, 3గా ఉండదు. అంటే రూపాన్ని నువ్వు ధ్యానం చేయొచ్చు. రూపాన్ని ధ్యానం చేయగా చేయగా, నామాన్ని స్మరించగా స్మరించగా, మన నామంలోంచి మన రూపంలోంచి విడుదల. ఒక ఆలవారు చెప్తాడు, అన్ని సద్గుణాలు ఉన్నవాడే విష్ణువు అంటాడు. జ్ఞానం సమగ్రంగా ఉన్నవాడు, అన్ని సద్గుణాలు ఉన్నవాడే విష్ణు. వ్యాపించినవాడు శుభాన్ని ఇచ్చేవాడు ఒక్కడే. శుభాన్ని ఇచ్చేవాడు వ్యాపించే ఉంటాడు, వ్యాపించే ఉన్నవాడు శుభాన్ని ఇస్తూనే ఉంటాడు. అంటే విష్ణు అంటే వ్యాపించిన వాడని, శివుడు అంటే శుభాన్ని ఇచ్చేవాడని, ఇలా మనకి ఉత్పత్తి అర్థం అలా చెప్తారన్నమాట. వ్యాపించినవాడు శుభాన్ని ఇస్తాడు, శుభాన్ని ఇచ్చేవాడు వ్యాపించి ఉంటాడు. సర్వసద్గుణములు, జ్ఞానం సమగ్రంగా ఉన్నవాడు, శక్తి సమగ్రంగా ఉన్నవాడు, అన్ని సద్గుణములు సమగ్రంగా ఉన్నవాడే మహావిష్ణువు అని మనం పిలుస్తాం. ఒకవేళ వారు చెప్పాడు, ఓ పెరుమాళ్ళు, పెరుమాళ్ళు అంటే వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుని పెరుమాళ్ళు అంటారు. పెరుమాళ్ళు అంటే పెద్దవారాలు, పెరుమాళ్ళు అంటే అర్థం ఏంటంటే పెద్దవారాలు. ఓ పెరుమాళ్ళు, ఇంతకాలానికి ఇన్ని జన్మల నుంచి నువ్వు వేరు, నేను వేరు అనుకుంటున్నాను. ఇన్ని జన్మల నుంచి నువ్వు వేరు, నేను వేరు అని అనుకుంటున్నాను. ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. ఏమని తెలిసింది? ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నువ్వే ఉన్నావు, నేను లేనని. అప్పుడు అద్వైతం. అయితే ద్వైతం అద్వైతానికి దారి తీస్తుంది. ఓ పెరుమాళ్ళు, ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? ఎంతకాలం నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను అనుకుంటున్నాను. నిన్ను తెలుసుకున్నాక ఏమని తెలిసింది అంటే నువ్వే ఉన్నావు, నేను లేనని. అప్పుడు ఒకటే. అంటే నువ్వు ఆ నామాన్ని నిరంతరము జపించగా జపించగా జపించగా, ఇతర నామాన్ని తీసుకుని జపించగా జపించగా జపించగా, ఇతర తరంపులన్నీ పోతాయి, యూస్లెస్ థాట్స్ అన్నీ పోతాయి. అయితే ఆ జపించగా 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 ఇతర తరంపులు పోతాయి. ఇంకొకటే తరంపు ఉంటుంది, అది కూడా దాని మూలాన్ని కింద తగ్గిస్తాయి. అలాగే నీకు రూపాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావు అనుకో, ఆ రూపాన్ని ధ్యానం చేయగా 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 నీ రూప బుద్ధిలోంచి విడుదల పొందుతాయి. అంటే మానవ అంటే అహంకారానికి ఫుడ్ ఈ 2 సప్లై చేస్తాయి. అహంకారానికి ఆ దేహాభిమానం పెంచి, ఆ దేహ శవబుద్ధిని పెంచి, ఈ దేహ బుద్ధిని పెంచి ఈ 2 సప్లై ఏంటంటే, 1 దేహం, 2 నామం. ఇది 2 సప్లై. మీరు మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, అనుకుందాం మీరు ఏదైనా మంచి పని చేశారు, ఆ మంచి పని చేస్తే ఫలితం వస్తుంది, అది గమ్యం కాదు, ఆ ఫలితం ప్రవాహంలో కొట్టుకుపోతుంది. కానీ ఎక్కడ ప్రమాదం ఉందంటే, మీరు ఎంత బాగా చేశారండి, ఎంత చాలా గొప్పగా చేశారండి. మీరు పని అంటే ఏముంటుందంటే, అది మీ ఈగో సెన్స్కి మ్యాచ్ వెళ్ళిపోతుంది. ఎంత బాగా చేశాను, ఏదో చేశాను, అది చేశాను, అది సాధించాను, ఇది సాధించాను, ఏదో అనుకుంటారు. మీరు నిజంగా సాధించుంటే మీకు అనుభవం, పుణ్యరూపంలో అనుభవం వస్తుంది, అది ఏదో సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది. ఇంకా మిగిలి చేస్తే అసలు మీరు మిగులుతారు, ఉన్నదేదో పోతాయి, ఉన్నదేదో ఉంటుంది, మనం కల్పించుకుని అన్నీ పోతాయి. మీకు ఏదైనా మంచి పని చేశారనుకోండి, ఆ మంచి పని చేయడం వల్ల ఫలితం వస్తుంది. ఫలితం వస్తే అనుభవిస్తుంది, పోతుంది, కళ ప్రవాహంలో పోతుంది. కానీ మీరు ఏదో మంచి పని చేశారు, మంచి పని చేశారని ఇతరులు అంటారనుకో, మన వాళ్ళని చేయడానికి మనం ఏదైనా మంచి పని చేస్తుంటే అది ఈశ్వరుడు దయ లేకుండా మనం చేయలేం. పోతనమాచ్యులు చెప్పాడు, రాసేవాడు పోతనమాచ్యులు, రాయించేవాడు రామభద్రుడు. ఇక్కడ మీకు జాగ్రత్తగా ఆలోచించుకోండి, మీరు ఏదో క్వైట్ గా ఉన్నారనుకోండి, ఎవరైనా వచ్చి మిమ్మల్ని విమర్శిస్తారనుకోండి అనుకోండి, మాట్లాడు పొంగిపోతారనుకోండి, ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేస్తారనుకోండి అనుకోండి, స్తోత్రం చేస్తే మీరు పొంగిపోతారనుకోండి అనుకోండి, దీనివల్ల లోపల ఉన్న అహంవృత్తికి, అంటే దేహగతమైన నేనికి, శవగతమైన నేనికి, మనోగతమైన నేనికి చాలా పుడ్డి సప్లై అయిపోతుంది. దేహగతమైన నేనికి పుడ్డి సప్లై ఖర్చు చేయకుండా ఇంతవరకు స్పిరిచువల్ హిస్టరీలో ఎవరికి జ్ఞానం కలగలేదు. ఇప్పుడు దీనికి ఇప్పుడు మాకు 40 రోజులు మన శరీరానికి అన్నం పెట్టలేదు అనుకోండి, మన శరీరం చనిపోవాలంటే మనం ఇంద్రియం తాగక్కర్లేదు. ఒక 40 రోజులు శరీరానికి అన్నం పెట్టబోతే చనిపోతుంది. అలాగే మీరు ఫుడ్ సప్లై, మీరు జీవో సైన్స్కి వెళ్ళే ఫుడ్ సప్లై కట్ చేసేయండి అంతే. దేహాభిమానానికి వెళ్ళే ఆ దేహ బుద్ధికి, ఆ దేహగతమే నేను. అంటే గాఢ నిద్రలోని జాగ్రత్త అవస్థలోకి రాగానే ముందు నేనని తలంపు స్ఫురిస్తుంది. ఆ నేనని తలంపు దేహంతో తాదాత్మ్యం పొందుతుంది. ఆ నేనని తలంపు ఏ తలంపు అయితే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో, దేహం చనిపోయినప్పుడు అదే జోడిస్తుంది. దేహం ఏడవదు, దేహం ఏడవదు. శ్మశానానికి తీసుకెళ్తే నన్ను ఇంటికి తీసిపోమని దేహం చెప్పదు. నన్ను ఇంటికి తీసిపోండి, నన్ను శ్మశానానికి తీసుకెళ్తున్నారని దేహం చెప్పదు. దేహం ఏమి ఏడవదు. దేహానికి ఆ దేహగతమే నేను. దేహము ఏ తలంపైతే దేహంతో తదాత్యం పొందుతుందో, ఈ దేహము నేను, ఈ దేహము నాదని ఎవరైతే చెప్తున్నారో అది ఏడుస్తుంది దేహం చనిపోయినప్పుడు. అందుకని దేహం ఏడవదు. అయితే భగవాన్ ఏం చెప్పారంటే, ఈ దేహం ఉండగానే ఓ అరుణాచలేశ్వరుడా, ఈ దేహం భౌతిక అగ్నిని ఆహుతి చేస్తారు, భౌతికమైన అగ్నికి దేహాన్ని ఆగతి చేస్తారు, కాలిస్తే బూడిదవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది. ఈ దేహము కాలి బూడిదవ్వకముందే, ఈ దేహము కాలి బూడిదవ్వకముందే అరుణాచలేశ్వరుడా, ఈ దేహగతం నీ జ్ఞానాగ్నిని పంపించి, నీ జ్ఞానాగ్నిని పంపించి ఈ దేహగతమైన నేను కాల్చి బూడిచ్చేయి అరుణాచలేశ్వరుడా. శరీరం చనిపోయిన తర్వాత డాక్టర్ వస్తే ప్రయోజనం ఏంటి? శరీరం చనిపోయిన తర్వాత డాక్టర్ వస్తాడనుకోని ఎంత పెద్ద డాక్టర్ వచ్చినా ప్రయోజనం ఏంటి? కొంచెం ప్రాణం అటు ఇటు శరీరంలో కొంచెం ప్రాణం ఉండగా ముక్కులో కొంచెం గాలి అటు ఇటు తిరుగుతుంటేనే డాక్టర్ వస్తే ఏమైనా కొంచెం హెల్ప్ చేస్తే హెల్ప్ చేయొచ్చు ఆ శరీరం లైఫ్ స్పాన్ పెంచడానికి. దేహం చనిపోయిన తర్వాత, శరీరం శవం అయిన తర్వాత ఎంత గొప్ప డాక్టర్ వస్తే ప్రయోజనం ఏంది? అరుణాచలేశ్వరుడా, నా శరీరం శవం అయిన తర్వాత నువ్వు చేసేది ఏమిటి? అంటే దేహగతమే దేహం ఉండగానే దేహంతో తాదాత్మ్యం పొందుతున్న ఈ నేనుని, ఈ మిథ్యానేనని, ఈ దొంగనేనని, ఈ ఫాల్స్ అయిని, ఈ ఆర్టిఫిషియల్ అయిని, ఈ బాడీ బోన్ అయిని, ఈ మదర్ థాట్ అని అన్ని తలంపులకి ఇది మూల తలంపు అట్టండి. అన్ని తల ఏదైతే ఏది నేనైతే నేను కూడా నేను నేను అంటున్నాను. ఇది కూడా ఒక తలంపేనండి, ఇది కూడా ఒక తలంపే. ఇది కూడా ఒక తలంపు కాబట్టి అందులోంచి విడుదల పొందాలి. ఇది కూడా ఒక తలంపే. అదే ది బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ థాట్. ఇప్పుడు నేను నేను అంటున్నా అది కూడా ఒక తలంపే. ఆ తలంపుకి ఇతర తలంపులు వస్తూ ఉంటాయి. ఇతర తలంపు అంటే దేహగతమైన నేను అమ్మలాంటిది, అమ్మలాంటిది. అంటే దీన్ని మదర్ థాట్ అని పిలుస్తారు, ఆర్టిఫిషియల్ అని పిలుస్తారు, దొంగనే అని పిలుస్తారు, మిథ్యానే అని పిలుస్తారు, బాడీ బౌండ్ అయిన అని పిలుస్తారు. దేహం ఎవరు వాళ్ళు ఎవరండి? మీరు నల్లగా ఉన్నారు ఎవరని అనుకుంటే, నల్లగా ఉన్నారంటే వాళ్ళు మేము నల్లగా ఉన్నామని అని పాపం బాధపడతారు. మీరు బాధ ఉన్నారు, ఎర్రగా ఉన్నారు, కోతి పిర్రలా ఉన్నారంటే వాళ్ళకి పాపం చాలా సంతోషం వస్తుంది. ఎర్రగా ఉన్నా అంటే ఆ నేను లోపలనే మీకు నేనుగా వ్యక్తమైంది. నలుపు కాదు, తెలుపు కాదు, ఎరుపు కాదు. లోపల ఏ నేనైతే మీకు నేనుగా, ఏది ఏ తలంపు అయితే లోపల మీకు నేనుగా వ్యక్తమవుతుందో అది తలుపు తెలుపు కాదు, నలుపు కాదు, ఎరుపు కాదు, బ్రౌన్ కాదు, ఏ కలర్ కాదు అది. అయితే దేహానికి ఏదో కలర్ ఉంటుంది. ఆ దేహంతో ఆ నేను తాదాత్మ్యం పొందటం వల్ల ఆ దేహంతో ఆ దేహం మీరు లేదంటే ఆ నేను కూడా మీరు నేను, ఆ నేను కూడా నలుపు అనుకుంటున్నారు. ఆ నేను మీలోన నేను నలుపు కాదు, మీ శరీరం నలుపు ఉన్నా. కానీ ఈ దేహం యొక్క నలుపుని తోటి మీరు తాదాత్మ్యం పొందటం వల్ల మీకు దుఃఖం వస్తుంది. ఆ దేహానికి ఉన్న నలుపుతోటి తాదాత్మ్యం పొందటం వల్ల మీకు దుఃఖం వస్తుంది. ఆ ఐడెంటిఫికేషనే మీకు లేదనుకోండి, ఆ తాదాత్మ్యమే లేదనుకోండి, మీరు నల్లగా ఉన్నా ఏనుగు మీద కూర్చున్నట్టు ఉంటారు. ఎవరైనా మీరు పొట్టిగా ఉన్నారనుకోండి, వాళ్ళకి దుఃఖం వస్తుంది. అంటే నేను పొట్టిగా ఉందా? కదా, నేననే తలంపు పొట్టిగా లేదా శరీరం పొట్టిగా ఉంది. అంటే శరీరం ఆ తలంపు శరీరంతో తాదాత్మ్యం పొందుతూ ఉంటుంది, దాన్ని బట్టి దానికి దుఃఖం వస్తాం. మీరు గొప్ప పండితులండి, పెద్ద పండితులండి, మీకు ఏదో సన్మానాలు చేయాలి, మీకు చాలా పాండిత్యున్నాను. వాళ్ళు ఏం చేస్తాడు? పాండిత్యంతో తలుస్తాను. అంటే తెలుగు తక్కువ వాళ్ళందరూ దేహంతో తాదాత్యం పొందుతారు, తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు తెలుగు చెట్లతో తాదాత్యం పొందుతారు. వీళ్ళేమో ఈ గడప దగ్గర ఆగిపోతారు, వాళ్ళు ఆ గడప దగ్గర ఆగుతారు. మొత్తం ఆడికి సున్నాయి, ఈడికి సున్నాయి. పరమాత్మ జ్ఞానం ఇద్దరికీ సున్నాయి. తెలివైన వాళ్ళు తెలివి చేతుల దగ్గర ఆగిపోతాడు. ఏం చెప్పారు? తెలివితో తాదాత్మ్యం పొందటం వల్ల. మామూలుగా ముద్దబ్బాయి ఏం చేస్తాడు? వాడు దేహంతో తాదాత్మ్యం పొందుతూ ఉంటాడు. వాడు అక్కడే ఈ గడప దగ్గర వీడాగిపోతాడు, ఆ గడప దగ్గర ఆవిడ కొంతమంది మనస్తో తాదాత్మ్యం పొందుతాడు. మీరు మంచివాళ్ళు మంచివాళ్ళు అంటూ అనుకుంటారు. ఎవడనంటే మీరు మంచిదని మీ మంచితనంతో తాదాత్మ్యం పొందుతారు. వాడు దేహంతో తాదాత్మ్యం పొందుతాడు, వాడు గుడ్నెస్ తోడు తాదాత్మ్యం పొందుతాడు. మీరు చాలా తెలివి గలవారండి అంటాం అనుకుని వాడు తెలివి చేతలతో తాదాత్మ్యం పొందుతాడు. మొత్తం మీద ముగ్గురు స్వామి ఇడు ఇక్కడ ఆగిపోతుంది, ఇడి ఈ గడప దగ్గర ఆడ గడప దగ్గర ముందు ఆగిపోతుంది. దేనితోటి తాదాత్మ్యం పొందడం వాడే వెళ్ళి ఆ గూటి వాడి ఇంటికి వాడు వెళ్తాడు, ఆడు గూటికి వాడు వెళ్తాడు. పురై గుహలు చేరుకుంటాడు. నేను ఆయన కలెక్టర్ ఆయన మినిస్టర్ అనుకుంటాడు అనుకోండి, వాడు ప్రొఫెషన్ వాడు కాదు, ప్రొఫెషన్తో తాదాత్యం పొందుతున్నాడు. ఆ ప్రొఫెషన్తో తాదాత్యం పొందడం వల్ల కూడా ఫాల్స్ అయి పెరిగిపోతాం. అంటే ఈ తలంపులన్నీ వృత్తితోటి తాదాత్యం, శరీరంతో తాదాత్యం, రంగుతో తాదాత్యం, గుణంతో తాదాత్యం. ఈ తాదాత్యాలన్నీ ఎవరికి వస్తున్నాయి? తాదాత్యం పొందేది ఎవరు? ఏదైతే నాలో నేనుగా వ్యక్తం అవుతుందో ఆ తలంపు ఈ తలంపులతో తాదాత్యం. ఈ తలంపులన్నీ ఏ తలంపుకు వస్తున్నాయి నువ్వు ప్రశ్నించుకోవటం వల్ల ఆ తలంపు ఉపసంహరించబడుతుంది. ఈ మూల తలంపు నీ లోపల నుంచే వస్తుంది, బయట నుంచి రావటం లేదు. ఈ విషయం అర్థం చేసుకోవడానికి నీ కామన్ సెన్స్ సరిపోతుంది, పాండిత్యం అక్కర్లేదు. ఈ మూల తలంపు తన మూలంలోంచి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో, మూల తలంపు మనలోంచి వస్తుందో మనకు తెలుస్తుంది, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియటం లేదు. ఆ మూల తలంపుని తన మూలంలోకి విత్డ్రా చేసి ఉపసంహరించు. దాన్ని ఉపసంహరిస్తానికి ఇక్కడ ఇంకో లాభం ఉంది. దానికి వచ్చే తన తలంపు రాదు. దేవునికి అంకుశం ఏంటి ఉండదో, నీకు వచ్చే తలంపులకి హూ ఇస్ దిస్ సై అనే ప్రశ్న నీకు వచ్చే తలంపులకు అంకుశం ఉండాలి. అంటే ఊయి దిశ్య అనే ప్రశ్న వేసుకోవటం వల్ల దీనికి వచ్చే తలంపులు కూడా నార్మల్ గా న్యాచురల్ గా స్లోగా తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోయి ఏం చేస్తుందంటే ఈ తలంపు దాని మూలానికి విత్డ్రా అవుతూ ఉంటుంది. దానికి వచ్చే తలంపులు తగ్గే కొరది, దాని మూలానికి విత్డ్రా అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మూల తలంపు దాని మూలాన్ని చూసినా ఇది అదృశ్యం అవటం. ఇది పోతే నువ్వు పోయావు అనుకోకు, మూల తలంపు పోతే నువ్వు పోవు, నువ్వు ఎవరో నీకు తెలియబడు. అదే బ్రహ్మ, అది అనుభవేకవేద్యం. ఏకమక్షరం వృద్ధి నిరంతరం భాసతే స్వయం లిఖ్యతే కథం. ఇది భగవాన్ చెప్పారు కదా, ఉన్నది ఒకటే అక్షరం, అది నాశనం లేదు, రెండుగా లేదు, అది ఒకటిగా ఉంది. హృదయంలో నిరంతరం ప్రకాశిస్తాం. అంటే ఈ అవస్థ అవస్థ అని లేదు, నిరంతరం ప్రకాశిస్తాం. ఒక క్షణం కూడా దాని ప్రకాశం, స్వయం ప్రకాశం నిరంతరం ప్రకాశిస్తుంది. ఏకమక్షరం వృద్ధి నిరంతరం భాసతే స్వయం, ధనంతా అదే జరుగుతుంది, స్వయం ప్రకాశం ఇక్కడే ఉంది. ఆ లోపల ఆ వస్తువు ఎటువంటిదంటే దానికి ఎక్స్టర్నల్ లైట్ సహాయం అక్కర్లేదు. ఇప్పుడు ఈ పుస్తకం ఉందంటే ఇది ఉండటం అని నాకు తెలియదు. దీనికి సూర్యుడు వెలుతూ ఉండాలి, లేదా పవర్ యొక్క సహాయం ఉండాలి. పవర్ అంటే ఒకటి గుర్తు వస్తుంది నాకు, పవర్ వల్ల హ్యాపీనెస్ వస్తుంది, పవర్ వల్ల హెల్త్ వస్తుంది, పవర్ వల్ల హెల్త్ వస్తుంది, పవర్ వల్ల ప్రాస్పరిటీ వస్తుంది, అన్ని వస్తాయి అంటున్నారు. కానీ పవర్ లేదు మనకు. పవర్ వల్ల అటుండి ప్రాస్పరిటీ వస్తుంది అతను, పవర్ వల్ల హెల్త్ వస్తుంది అతను, పవర్ వల్ల హెల్త్ వస్తుంది అతను, పవర్ వల్ల అన్ని వస్తాయి. ఇంకా లేనిది పవర్. మనకి పవర్ అంటే అక్కడ అధికారం కాదు, ఎలక్ట్రిసిటీ. నువ్వేం చెప్తున్నావమ్మా? అయితే ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోని, ఇది నాకు తెలియబడాలంటే ఎక్స్టర్నల్ లైట్ ఉండాలి, అదే పవర్ అని, సన్లైట్ అని ఉండాలి, లేదా పవర్ అని ఉండాలి, సూర్యుడి యొక్క ప్రకాశం ఉండాలి, లేదా పవర్ ఉండాలి, అదే కృష్ణాల దీపం ఉండాలి, ఏదో ఉండాలి లైట్ తెలియబడటానికి. లోపలైన వస్తువు అలా కదటండి, దానికి ఒక లైట్ సహాయం అక్కర్లేదు, అది ఉండటం లేదు, నీకు తెలియబడుతూ ఉంటుంది. అది దాంట్లో నా ఉన్నాయి. దానికి మళ్ళీ నువ్వు ప్రమాణాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, అది ఉండటం వల్ల తెలియబడుతుంది. అది చెప్తారు, జ్ఞానికి పుస్తకం అక్కర్లేదు. జ్ఞానికి జిజ్ఞాస లేని వాడికి పుస్తకం అక్కర్లేదు. జిజ్ఞాస లేని వాడికి పుస్తకం అక్కర్ల, గ్రంథం అక్కర్లేదు, జ్ఞానికి అక్కర్లేదు. మధ్యలో ఏదో నేర్చుకుందాం, ఏదో తెలుసుకుందాం. జిజ్ఞాస లేని వాడికి అక్కర్లేదు, జ్ఞానికి అక్కర్లేదు. మనం ఏదో తెలుసుకుందాం. ముముక్షువులకి మాత్రమే గ్రంథాలు అవసరం. అధ్యయనం ఆజ్ఞానికి గ్రంథంతో పనే ఉంది. ఆ వేదాలన్నీ ఏ వస్తువునైతే తెలుసుకోమని ప్రతిపాదించిన వస్తువు తానే ఉన్నాడు, వాడి గ్రంథంతో పని లేదు. భగవాన్ కూడా ఏదైనా రిఫరెన్స్ అడిగితే చెప్పేవారు, ఆయన ఏదో ఒక మాట చెప్పేవారు. మాట చెప్తే నేను ప్రమాణం చూపించున్నాను ఎవరు, అప్పుడు ఏదో ఉపనిషత్తు లేదా భగవద్గీత బైబుల్ ఏదో ప్రమాణం చూపించేవారు. కానీ ఆయన వృధంలో తీసి ఇవ్వటమే, జ్ఞానం తీసి ఇచ్చేటప్పుడు ఇంక చెప్పటం ఎందుకు, తీసి ఇవ్వటమే. తను ఏదైతే తనకు అనుభవం, ఆయనకు 16 సంవత్సరంలో మరణ అనుభవం వచ్చింది, అది దేవరహస్యం. అది ఎలా వచ్చిందంటే మనం చెప్పలేం, అది దేవరహస్యం. ఆయనకు 16 సంవత్సరంలో మరణానుభవం కలిగింది. అంటే మరణం వచ్చాని మీద పడింది, శరీరం మరణించింది, కాళ్ళు చేతులు కట్టెలు, శవానికి చనిపోయిన వాళ్ళ శరీరం డెడ్ అయ్యాక కాళ్ళు చేతులు ఎలా అవుతాయి, అలా అయిపోయింది శరీరం అంతా అయిపోయింది. శరీరం మరణించిందని తెలుస్తుంది ఆయనకి. ఈ శరీరాన్ని శ్మశానానికి తీసిపోతారు, అక్కడ కాయలు చేస్తారని అనుకుంటున్నారు. అయినప్పటికీ శరీరానికి సంబంధం లేకుండా, ఇంద్రియాలకు సంబంధం లేకుండా, మనస్సుకు సంబంధం లేకుండా, ఏమీ సంబంధం లేకుండా, ఇప్పుడు ఏమీ లేకుండా నేను ఉన్నట్టు నాకు తెలుస్తుంది. ఈ శరీరాన్ని ఖాళీ చేస్తారే, గూడు చేస్తారు, గూడు చేసిననే ఉన్నాయనే సంగతి నాకు తెలుస్తుంది. అంటే దేహ ఇసుమంతయు కొంచెము కూడా దేహంతో సంబంధం లేకుండా, ఎట్టి సంబంధం లేకుండా తన ఉన్నాయన్న సంగతి తనకు అనుభవంలోకి వచ్చి, మనం ఎప్పుడు ఉంటామని అనుభవం వచ్చిన ఎప్పుడు ఉంటామంటే పొలిటికల్ ఇమ్మోర్టాలిటీ అనుకోకండి. మీరు పదవచ్చినాడు ఏమనుకుంటాడంటే మన పదవి ఎప్పుడు ఎలా ఉండిపోతున్నాడు, రేపు ఊడిపోతుంది. పదవచ్చినాడు ప్రతివాడు, పదవచ్చినాడు ఏమనుకుంటాడంటే ఇప్పుడు ఎవడ ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, ఇంకా మనం పెర్మనెంట్ గా 100 ఏళ్ళు ఎలా ఉండిపోవచ్చు అనుకుంటాడు. అలా కాదు, అది పొలిటికల్ ఇమ్మోర్టల్. ఆడు అనుకుంటాడు ఉండదు, మరుసటి రోజునే పోవచ్చు. దేహం మనకి లోకం కనిపించడం లేదు, దేహానికి సంబంధించిన స్పృహం లేదు, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, భగవంతుడు ఉన్నాడో లేదు సంబంధం లేదు. అంటే రమణ మహర్షి గారి ప్రక్రియ ఏంటంటే దేవుడి యొక్క మధ్యవర్తిత్వం అక్కర్లేకుండా డైరెక్ట్ గా నీ హృదయ గుహలోకి, ఆనంద సాగరంలోకి, ఆ శాంతి సాగరంలోకి నేను డైరెక్ట్ గా పంపించడం, మధ్యవర్తులతో పని లేకుండా. నీ మూల తలంపు మూలం నీకు తెలియనప్పుడు, నీ సోర్స్ ఏది నీకు తెలియనప్పుడు, నీ మైండ్కి ఏదైనా ఒక దేవుడి కనిపించినా, ఆయన ఏదైనా వరం నీకు ఇచ్చినా, ఆ వరాన్ని నువ్వు పొందినా, ఇవన్నీ కూడా వ్యవహారిక సత్యాలే. ఇవన్నీ కూడా వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యం కాదు. ఈ డ్రీమ్ తోటి సమాధానం, అవి కూడా డ్రీమ్ తోటి సమాధానం. అయితే ఒక క్లిష్టమైన ప్రశ్న వేశాడు, ఈ సమాధానం చెప్పడం చాలా కష్టం. రమణ మహర్షి గారిని ఒకడు ప్రశ్న వేశాడు, చాలా ఆన్సర్ చేయడం చాలా కష్టం. అది ఏం చేద్దండి, ఆయన ఆన్సర్ మామూలుగా ప్రశ్న పేపర్లో ఏమంటారంటే, ఈ ప్రశ్నలు రాసేవాళ్ళు, ఇవి ఎగ్జామ్ రాసేవాళ్ళు అందరికీ టీచర్స్ ఎలా చెప్తారంటే, సరగా మీరు ముందు చాలా తేలిగ్గా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చేయి రాసేయని, ముందు కష్టమైన ప్రశ్నలకు తర్వాత రాసుకోవచ్చు, ముందు కష్టమైన ప్రశ్నలకు రాయకండి, టైం అంతా తినేస్తాయి, మరి టీచర్స్ మీ చేతిలో ఉన్న పేపర్లు లాగేస్తారో, మీరు ఫెయిల్ అయిపోతారని ఎలా చెప్తారు. ముందు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే తేలికైన ప్రశ్నలకు మీరు సమాధానాలు రాసేసుకోండి, కష్టమైన ప్రశ్నలు చివరకు ఉంచేసుకోండి, సరిగ్గా రాస్తే రాస్తారు, లేకపోతే లేదు ప్యాస్ మార్కులకి ఇబ్బంది లేదు. అలాగే ఆఫీస్ మేనేజర్లకి, మేనేజ్మెంట్లో ఏమి చెప్తారంటే, మీరు ఆఫీస్కి వెళ్ళి పొద్దున్న 10:30కి భోజనం చేసి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిన కూర్చోగానే ఏమని రాస్తారంటే, మీరు తేలిగ్గా ఉన్న సమస్యలు ముందు చూసేసుకోండి, కొన్ని క్లిష్టంగా పరిష్కారం చేయడానికి క్లిష్టం అనుకుని ఇంక ఇతరులతో సంప్రదించవలసిన చివరిలో పెట్టుకోండి. ముందే ఇవి ఎత్తుకుంటే మొత్తం మీ కాలం తీసుకునే అది లోపల ప్రవేశించగానే కోలాటం ఎంత కదా. ముందు తేలిగ్గా ఉన్న సమస్యలు పరిష్కారం చేసేసుకోండి, మీ సబార్డినేట్తో సంప్రదించాలి, ఇదే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ సంతకం పెట్టాలా పెట్టకూడదు, ఇటువంటి గొడవలు ఉంటే మిగతా వాళ్ళు అవి చివరికి పెట్టుకోండి, ముందు మీరు తేలిగ్గా ఉన్నాయని రాసేసుకున్నాను చెప్పి ఏం చెప్తున్నాను. ఆ భగవాన్ అక్కడ క్లిష్టమైన ప్రశ్నించారు, మీరు జాగ్రత్తగా వినాలని. అతను ఏమని అడ్వకేట్ అడిగాడు, మనకంటే ప్లేడర్లకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య మీ అమలాపురం అయితే ఒక ప్లేడర్ గారు అన్నారు, సమాజంలో మేమే తెలియగల వాళ్ళు ఉండే కానీ మాకే ఆదాయం తక్కువ వస్తుంది. సమాజంలో తెలివైన వాళ్ళు ఏమన్నంటే మేమే అడ్వకేట్స్ అండి, మీ అడ్వకేట్స్ మేము, మేమే తెలియగల వాళ్ళం కానీ ఇన్కమ్ బ్రాకెట్ దగ్గరికి వచ్చేటికి మాకే ఇన్కమ్ తక్కువ వస్తానండి, దురదృష్టం. సమాజంలో తెలివైన వాళ్ళకి ఆదాయం తక్కువ వస్తామన్నారు పేడర్ గారు. మేధస్సు మేమే మేధావులు, అందరికంటే డాక్టర్ల కంటే ఇంజనీర్ల కంటే మేమే మేధావులు, తర్వాత వాళ్ళు సెకండ్ లిస్టులోకి వస్తారు, ఫస్ట్ లిస్ట్ మాదే అన్నాడు. అయినప్పుడు ఇన్కమ్ మాకు సరిపడలేదు పేడర్లకు అన్నాడు. ఇది భగవాన్ అడిగిన ప్రశ్న, చాలా కాంప్లికేటెడ్ ప్రశ్న. ఆయన ఏమన్నాడంటే, దేహం ప్రారంభంలో నుంచి ఆ ప్రారంభంలో ఏముందో దేహంలో జరిగిపోతూ ఉంటుంది. శరీరం ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో అప్పుడు నిర్ణయం పడుతుందా దేహం ఎప్పుడు చనిపోవాలో. అంటే ఇలా మాట్లాడుతుంటే ఒక ప్లేటర్ గారు ఏం చేశారంటే అండి, టేబుల్ ఫ్యాన్ ని ఆఫ్లో ఉందండి, ఆన్లో ఉంది, దాన్ని ఆఫ్ చేశారు టేబుల్ ఫ్యాన్. అయితే ఇది కూడా మా అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడే నిర్ణయం పడిపోయింది అని ప్లేటర్ గారు సత్యంగా అన్నాడు అంతే. అందుకని భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఇలాగే ఈ సోది లేదండి, సత్యంగా అది అంతే అన్నాడు. మీ అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు నిర్ణయం పడి, ఇది తెలియవచ్చు తెలియకపోవచ్చు సత్యంగా. అయితే ఇది బాడీకి సంబంధించింది, ప్రారంభం అనేది కేవలం బాడీకి సంబంధించింది, సత్యంగా అన్నాడు అండి. అంతేకాని కఠోపనిషత్తు ఇలా ఉంది, చాందోగ్య ఉపనిషత్తులు ఉంది, అది ఏం కోట్ చేయడం సత్యంగా అన్నాడు, ఊరుకున్నాడు అండి. సరే అక్కడ వచ్చిందండి సమస్య. అయితే నేను పురాణాలన్నీ చదివాను, చాలా జాగ్రత్తగా, చాలా క్రిటికల్ ప్రశ్న అండి ఇది, ఇది చాలా క్రిటికల్ ప్రశ్న అండి. నేను పురాణాలనే చదివాను, ఫలానా వాళ్ళు గొప్ప తపస్సు చేశారని, గొప్ప ఫలితాన్ని పొందారని పురాణాల్లో ఉంది. మీరేమంటున్నారండి, ఆ దేహానికి ఏది జరగాలో జరిగిపోతుంది, సన్మానమో అవమానమో ఏదో ఒకటి, లేకపోతే ఆ దేహానికి ఏది పుణ్య ప్రారంభం ఉందా పాప ప్రారంభం ఉందా, ఆ దేహం పావర్టీ అనిపించాలా లేకపోతే ప్రాస్పెరిటీ అనిపించాలా, ఐశ్వర్యం అనిపించాలా, అది ఏమనిపించాలి ఆ దేహం. తర్వాత ఇంకోటి, దేహం భూమి మీదకి వచ్చిన మొదలు బరియల్ గ్రౌండ్ కి వెళ్ళే వరకు ఇప్పుడు యూనిఫారం గా ఉండదండి, అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒకసారి పుణ్య ప్రారంభం వస్తుంది, ఒకసారి పాప ప్రారంభం వస్తుందండి, ఏదో ఉంటుంది మొత్తం మీద యూనిఫార్మ్ గా మటుకి సర్వసాధారణంగా ఏ దేహం యూనిఫార్మ్ గా ఉండదు. కొంత కొంత కొంతకాలం సుఖాల మధ్యలో ఉంటారు, కొంతమంది కష్టాల మధ్యలో ఉంటారు, కొంతమంది చాలా పుట్టింటికాడ చాలా సుఖపడి అత్తవారింటికి వచ్చి కష్టపడతారు, కొంతమంది పుట్టింటికాడ దుఃఖంగా ఉండి అత్తవారింటికి వచ్చి సుఖపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పుట్టింటికాడ అత్తవారింటికాడ కూడా మంచి వాళ్ళ మధ్యలో ఉంటారు, కొంతమంది పుట్టింటికాడ అత్తవాళ్ళు రెండు చోట్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. లేదా దేహ ప్రార్థాన్ని బట్టి అది నడుస్తూ ఉంటుంది. ఈశ్వరుడు జీవుల్ని వారి వారి ప్రార్థన నుంచి ఆడిస్తున్నాడు. జరగవలసింది జరిగే తీరును, జరుగు రానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరగదు, ఇది నిశ్చయం. దిశ సత్తని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ అనుమానం డౌటింగ్ థామస్, రమణ మహర్షి గారు డౌటింగ్ థామస్ కాదండి, ప్రెసిఫిక్గా చెప్తాడు. మ్యాథమెటికల్ యాక్యురసీ 6, 4, 10 ఏ దేశంలో అంతే. మ్యాథమెటికల్ అవునేమో కానేమో, నేను కలుస్తున్నాను, నేను భావిస్తున్నాను, నేను ఊహిస్తున్నాను, ఇటువంటి మాటలు చెప్పడం బుద్ధి కర్మానుసారణే ఇలా అనుకుంటాను. చూడండి ఒకసారి మధ్య మేము హైదరాబాద్ ఉన్నప్పుడు ఒక మాజీ మినిస్టర్ గారిని అడిగానండి, ఏడు మీరు చంద్రబాబుని అడిగారు కదా సలహా చెప్పుకుండవలసింది ఎందుకు చెప్పలేదని. అంటే అన్నాడండి, ఎవడు అసలు మొత్తం ప్రపంచంలోనే ఆయన తెలియనివాడు అనుకుంటున్నాడండి, ఎవడో ఎవడు సలహా చెప్తాడు ఈరోజు అనుకుంటున్నాడు, ఇదో ప్రమాదం. ఆయన క్షేమం కూడా ఎవడైనా సలహా చెప్పాడు, సలహా చెప్పిన వాళ్ళ ఈరోజు లెక్కలు లెక్క, ఇంకా ప్రపంచంలో మొత్తానికి నేను తెలివైనడు అనుకున్నప్పుడు ఆయనకి నేను సలహా ఏం చెప్తాను. అది తెలివి కాదు, ఈగో అండి. అహంకారం వేరు, తెలివి వేరు. వైజ్ మ్యాన్ లో అహంకారం ఉండదండి. అంటే వైజ్ పీపుల్ని సర్వ్ చేయమని చెప్పింది మనకి పెద్దరు. మీరు తెలియగల వాళ్ళని మేధావుల్ని సేవించండి, అహంకారం ఉన్న వాళ్ళని కాదు. కొంతమంది అహంకారం ఉన్న వాళ్ళు అనుకోవచ్చు నేను మేధావునని, మేధస్సు వేరు అహంకారం వేరు. అన్నా నా మాజీ మంత్రి గారి సలహా చెప్తే విరోధం అవుతా అంటే నేనేం సలహా చెప్పి ప్రపంచం మొత్తం నేను తెలివైన అనుకున్నప్పుడు ఇంకా నేను సలహా ఏం చెప్పి ఆయనే సర్వజ్ఞుడు అనుకుంటున్నాడు. అప్పుడు కనీసం విని విని ఊరకుంటే పర్వాలేదు, సలహా చెప్పినోడు విరోధం అవుతున్నాడు. ఇంకా వదిలేదు. ఇప్పుడు ప్రశ్న దగ్గరికి వద్దాం, అంటే సబ్జెక్ట్ మ్యాటర్ దగ్గరకు వద్దాం, మన మన సబ్జెక్టు గురించి. అరే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా క్లోజ్గా వినండి, కొంచెం క్లోజ్గా వినండి. పురాణాల్లో పురాణంలో పడం వాడు ఈ తపస్సు చేశాడు, వాడు సాధించాడని ఉంది, లేకపోతే ఈ తపస్సు చేసి ఈ వరం పొందాడని భారతంలో ఉంది, రామాయణంలో ఉంది, పురాణాల్లో కూడా ఉంది. మరి దేహం ప్రారంభం అనుసరించి వెళ్ళిపోతానికి ఇది వరం, వాడు తపస్సు చేయటం ఏంటి, మరి వాడు వరం ఇవ్వటం ఏంటి, మరి ప్రారంభాన్ని అనుసరించి వెళ్తుంటే ఇది వరం ఎందుకు కలిగడా, ఇచ్చినోడు ఎందుకు ఇచ్చాడు, ఇప్పుడు దేహ ప్రారంభం ఏమైంది అనే ప్రశ్న చాలా క్లిష్టమైన ప్రశ్న అది. అంటే ఆయన ఏమన్నాడు తెలుసు అండి, ఆలోచించి చెప్తానని చెప్పలేదని, లేదా అన్ని పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడదామని చెప్పలేదని, అన్ని పార్టీలను సమావేశపరిచి చెబుదామని చెప్పలేదంటారు. చెప్తాను, అన్ని పార్టీలను సమావేశపరుస్తాను చెప్పలేదు, ఆలోచించి చెప్తాను అసలు చెప్పలేదు. ఇమ్మీడియట్ గా ఉడికే ప్రశ్న నోట్లోంచి, ఆయన ఎవరన్నా ప్రశ్న అడిగాడు అనుకుని నోట్లోంచి జారితే సరిపోతుంది, ఇమ్మీడియట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. వెంటనే ఏం చెప్పాడు తెలుసుంది, అప్పుడు కూడా జరిగేది ప్రారంభమే, అప్పుడు కూడా ఆ శరీరాన్ని ఆపరేట్ చేసేది ప్రారంభమే. ఎలాగంటే అడిగిన వాడు ఆడు ప్రారంభంలోనూ అడుగుతాడు, కానీ ఆడు ప్రారంభం లేనిది అడగడు. మీరు బాగా ఫాలో అండి ప్రశ్న, అడిగిన వాడు ఆడు ప్రారంభంలోనది ఆ దేవతా పురుషుని అడుగుతాడు, ఫలానందక ఆడ ప్రారంభం లేనిది ఆ దేవతా పురుషుని అడగడు, ఇది ప్రారంభంలోనది అడుగుతున్నాడని వాడు వాడు ఏమో అది గ్రాంట్ చేస్తాడు, అయ్యా ఇది అంతకంటే ఏం లేదు, దాని గురించి నీ తలకాయ పొడి తెచ్చుకోవద్దు అన్నాడు. అలా మానవుడు కావలసింది భగవంతుడు ఉన్నాడా లేడన్నది కాదు, హ్యాపీనెస్ కావాలి. మనకి ఏదైనా దుఃఖం వస్తుందనుకోండి, మనకి ఏదైనా దుఃఖం వస్తుందనుకోండి, దుఃఖం వస్తుందంటే రావద్దు రావద్దు అంటాం. ఇప్పుడు దుఃఖం వస్తే మనకు నష్టం ఏంటండి, మనకి ఎవరికైనా అశాంతి వస్తామనుకోండి రావద్దు రావద్దు అంటాం, దుఃఖం వస్తుందంటే రావద్దు రావద్దండి. మనం ఏదిగా ఉన్నామో ఆ వస్తువులో దుఃఖం లేదు అంచేది మనం దుఃఖాన్ని ఇష్టపడము, మనం ఏదిగా ఉన్నామో అందులో అశాంతి లేదు అంచేది మనం అశాంతి ఇష్టపడము, మనం ఏదిగా ఉన్నామో దానికి చావు లేదు అంటే చావు వస్తామంటే వద్దు 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 అంటాం. ఎన్నో ఎన్నో హాస్పిటల్ ఈ హాస్పిటల్ కాదని అది అది ఎలా తిరుగుతూ ఉంటాయండి. శరీరానికి చావు వస్తుంది అనుకోండి మనం అంగీకరించాం, ఏం చేస్తుంది లోపల చావును మనం అంగీకరించాం. ఏ వస్తువుకి అయితే చావు లేదు అది మనం అడిగి ఉన్నాం కాబట్టి దేహానికి చావు వచ్చిన దాన్ని అంగీకరించాం, అశాంతిని అంగీకరించాం, దేహానికి చావు వస్తే అంగీకరించాం, ఎప్పుడు ఉండాలనుకుంటాం. 100 సంవత్సరాలు జీవించామనుకోండి మనం 100 సంవత్సరాలు ఉన్నాం ఈ ప్రపంచానికి, 100 సంవత్సరాల నుంచి నాగుతున్నాం, ఇంకే నాడు నాగుతాం, కొన్ని శరీరం పోదు వచ్చి నష్టం ఏంటని వాడు అనుకోడు, ఇంకో 4 సంవత్సరాలు లైఫ్ స్పాన్ పెంచుకుందాం చూస్తాడు. ఏముందండి 100 సంవత్సరాలు ప్రపంచాన్ని నాకాడు కదా, ఇంకెంతకాలం నాగుతాడు. అయితే మీరు అర్థం చేసుకోండి, మనం స్వరూపంలో ఏదిగా మనం ఉన్నామో. ఇదే ఒక ప్రేరక రమణ మహర్షిని అడిగారు, రమణ మహర్షి గారి ఇంపర్సనల్ బిహేవియర్, ఈ గోల్ లెస్ బిహేవియర్, ఎంత ఇంపర్సనల్ బిహేవియర్ అంటే అంటే మిమ్మల్ని బట్టిన అరుణాచలం వచ్చాడు ఒక అడ్వకేట్. మనం అయితే ఏమో ఏదో మనం చూడటానికి వచ్చారు, మనలో ఏది విశేషం ఏదో ఉంది అనుకుంటాం, అది మన అజ్ఞానం గుర్తు. ఆయన ఇమీడియట్ గా ఏమన్నాడు తెలుసండి, నువ్వేమో నా గురి నా నన్ను బట్టి వచ్చావు, నేనెవరిని బట్టి వచ్చా అన్నాడు. నన్ను ఏ ఈశ్వరుడు అయితే ఇక్కడ తీసుకొచ్చాడో వాడే నేను తీసుకొచ్చాడు, ఏ ఈశ్వరుడి దయవల్ల నాకు జ్ఞానం కలిగిందో వాడి దయవల్లే నీకు దయ కలుగుతుంది. నన్ను అనుగ్రహించేవాడు ఒకడు, నిన్ను అనుగ్రహించేవాడు వేరే ఎక్కడ కాదు, ఉన్నవాడు ఒక్కడే. అది ఇంపర్సనల్. అది ఇంకోటి అండి, మన బిహేవియర్లో ఇంపర్సనల్గా ఉండాలి. ఇంటెలిజెంట్ బిహేవియర్, ఇంపర్సనల్ బిహేవియర్, అవి స్లోగా ఈగో సెల్స్ రిడ్యూస్ అయిపోతుంది. మనం ప్రతి చిన్న విషయానికి గుర్తింపులు కోరుతాం, గుర్తింపులు కోరుతాం అనుకోండి, ప్రతి చిన్న విషయానికి ఈగో సెన్స్ పెరిగిపోతా ఉంది, దేహాభిమానం పెరిగిపోతుంది, శవబుద్ధి పెరిగిపోతుంది, దేహబుద్ధి పెరిగిపోతూ ఉంటుంది, అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అంటే సెన్స్ పెరగదు, నాన్ సెన్స్ పెరుగుతూ ఉంటుంది. అంటే చాలా క్రిటికల్. ఆయన అడిగిన వాళ్ళు ఎక్కువ మంది అడ్వకేట్స్. ఒకరితను అమాయకత్వం నటించాను భగవాన్ దగ్గర, అమాయకుడిగా కనిపించాయండి. నేను ఇప్పుడు అరుణాచలం వచ్చానండి, కోరిక అరుణాచలం చూడాలనే కోరిక మీద వచ్చానా, కోరిక లేకుండా వచ్చానా అన్నాడు. నువ్వు అరుణాచలం చూడాలనే కోరిక మీద వచ్చావు అన్నాడు అన్నాడు భగవాన్. అంటే అతని ముందు అమాయకత్వంగా అడిగాడిన ప్రశ్న. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ లో పిల్లలు అలా అడుగుతారు. అయితే ఇప్పుడు నేను కోరిక మీద వచ్చాను కదా అరుణాచలం, కోరికలు ఉండకూడదని మీరు చెప్తారు కదా, డిజైర్లెస్ గా ఉండమని చెప్తారు కదా. ఇప్పుడు నేను అరుణాచలం కోరిక మీద వచ్చాను కదా, మరి ఈ కోరిక కూడా నాకు ఉండకూడదు కదా, అరుణాచలం రావాలనే కోరిక కూడా నాకు ఉండకూడదు కదా, ఇప్పుడు ఏం చెప్తారు మీరు అన్నారు. ఇప్పుడు ఒకటే ఉందా, మిగతా కోరికలు ఏమైనా ఉన్నాయని అడిగాను. నాకు చాలా కోరికలు ఉన్నాయని అందులో ఇదో కోరిక అన్నాను. అంటే నీ చెడ్డ కోరికలన్నీ జాగ్రత్త పెట్టుకుని స్టోర్ చేసుకుని మంచి కోరికలు వదిలేస్తావా అని అడగదు. నీకు చాలా కోరికలు ఉన్నాయంటున్నావు, చెడ్డ కోరికలన్నీ జాగ్రత్త పెట్టుకుని మంచి కోరికలన్నీ వదిలేస్తావా? మంచి కోరిక కూడా కోరికే, చెడ్డ కోరికలను తొలగించి ఇవి కూడా పోతాయి. ముళ్ళు ఇంకో ముళ్ళుని తీసేసి ఈ ముళ్ళు కూడా పోతుంది, ఇది కూడా కోరికే. మిగతా కోరికలు తీసేసి అరుణాచలం వచ్చిన వాడు వచ్చి చేతుడు ఎవడు బయటికి వెళ్ళడు. నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు జ్ఞానం అవుతాడు. వచ్చి చేతుడు ఎవడు బయటికి వెళ్ళే సమస్యలే. అసలు ఇంకోటి రవంత కోరిక మిగిలిపోయిందని మనకు అనుకుని వాడికి సమాధి స్థితి రాదు, వచ్చినా నిలబడదు. అంటే కోరిక వచ్చిందంటే ఇక్కడ భేదబుద్ధి ఉన్నమాటే. భేదబుద్ధి ఉన్నప్పుడు వాడికి భోగబుద్ధి కూడా వచ్చేస్తుంది సహజంగా. ముగిస్తున్నాం అండి, ఇది సరిగ్గా కరెక్ట్గా ఇట్లా. అది జపం నీకు సహాయం చేస్తున్నావు, ఇతర భావాలను తొలగించేస్తుంది, నీకు అక్కర్లేని తలంపుల్ని తరిమేస్తుంది. ఏదో ఒక తలంపు మీద నిలబడి నీ ఇష్టదేవత మీద ఆ రూపాన్ని నామాన్ని చింతిస్తూ ఉంటుంది. ఒక ఒక్క ఒక్క నామం మీదే అది పట్టుకుని ఉంటుంది అయ్యా. దాని ప్రయోజనం కూడా అదే. జపం చేయగా 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 నీకు ధ్యానస్థితి. అసలు ధ్యానం చేసే వాళ్ళందరూ ముందు జపం చేయాలండి. ఒక 2 మినిట్స్ అయినా ముందు ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు జపం చేస్తే ముందు మైండ్ ప్రిపేర్ అవుతున్నాడు ధ్యానానికి. త్వరగా స్లోగా ఈ జపం చేసేవాడు ధ్యానస్థితిలోకి వెళతాడు. ఆయన చెప్పింది ఎక్కువ విచారణ మార్గం అండి, భగవాన్ చెప్పింది. కానీ జపధ్యానంలో కాదనలేదు, ప్రోత్సహించారు, వాయి కూడా చేయమన్నారు. ఒక భక్తుడు భగవాన్ దగ్గరికి వచ్చాను. వచ్చామన్నాడంటే ఏమంటే, నేను మా గురువు గారు ఇంకో చోట మా గురువు గారి దగ్గర నేను మంత్రం పుచ్చుకున్నాను. ఆయన సమర్థుడు, మంత్రం చేయడానికి సమర్థుడు, మంత్రం ఇవ్వటానికి సమర్థుడు, అర్హుడు ఉన్న అర్హత ఉన్నవాడే. నేను కూడా బాగా చేసేవాడిని, నేను మంత్రాలను జపించడానికి సమర్థుడు, ఆయన ఇవ్వటానికి సమర్థుడు, ఆయన సమర్థుడే, నేను సమర్థుడు, ఆయన ఎలా జపించమన్నారో అలా జపిస్తున్నాను. కానీ మా గురువు గారు ఒక కోరిక కోరారండి. ఆ కోరిక ఏంటంటే, నీ జపం వల్ల వచ్చే ఫలితం నాకు ఇచ్చేయమన్నాడు. నువ్వు జపం చేస్తే జప ఫలం వస్తుంది. మా గురువు గారు ఏం చెప్పారంటే, ఆ జప ఫలం మటుకు నాకు ఇచ్చేయమని చెప్పాడు మా గురువు గారు అని చెప్పాడు భగవాన్ గారు. ఏమైనా మీ గురువు చాలా మంచివాడు అని చెప్పారు. భగవాన్ ఏం చెప్పారు, నువ్వు ఏ గురువు దగ్గర మంత్రం పుచ్చుకున్నావో నాకు తెలియదు, కానీ మీ గురువు మటుకు చాలా మంచివాడు. ఏం చేద్దండి, వడ్డీ తినేస్తాడు మీ గురువు, అసలు నీ దగ్గర ఉంచాడు. ఎక్కడనూ గురువు చాలా ప్రమాదమైన గురువు దగ్గరకు నువ్వు ఇప్పుడు వచ్చావు. నీ గురువు వడ్డీ తినేస్తాడు అసలు నీ దగ్గర అంటే జప ఫలితం వచ్చేసినా జపి నీ దగ్గర ఉన్నాడు. కానీ ఈ గురువు ఎటువంటి వాడు అంటే చాలా ప్రమాదమైన గురువు. వడ్డీ తినేసి ఊరు కూడా అసలు కూడా తినేస్తాడు. వడ్డీ తినేసి ఊరు కూడా అసలు తినేస్తాడు. మీ గురువుగా జపిని వదిలేస్తున్నాడు, జప ఫలితమే తెస్తున్నాడు. ఈ గురువు చాలా ప్రమాదమైన గురువు. ఈ గురువుతో పోల్చుకుంటే మీ గురువు ఏ మంచివాడు? ఈ గురువు ఎటువంటి వాడు అంటే జపం వల్ల వచ్చే ఫలితాన్ని తినేస్తాడు. జపం జపి లేకుండా ఎవడో జపం చేయడు కదా, జపిని కూడా తినేస్తాడు. వడ్డీ లేదు అసలు లేదు మొత్తాన్ని తినేస్తాడని చెప్తాడు. అంటే నీకు పునరుజ్ఞానం రావడానికి హేతు లేకుండా తినేస్తాడు. విశేషంగా తినేస్తాడు, ఇంక ఏమో ఒక పైసలు లేకుండా తినేస్తాడు. అసలు కూడా పైసలు మిగలుస్తాడు. మీ గురువు చాలా మంచివాడు, అసలు నీ దగ్గర నుంచి శుభ్రంగా వడ్డీ తింటున్నాడు. ఈ గురువు మంచివాడు కాదు, వడ్డీ అసలు మొత్తం పైసలు అనా పైసలు తినేస్తాడు. మీ గురువు గారు జపిని తింటలేదు, ఆ జపి ఏదో జపం చేస్తుందో ఫలితం తింటున్నాడు. ఈ గురువు ఆ జప ఫలితం తినేస్తాడు, ఆ జప ఫలం చేసి జపిని కూడా తినేస్తాడు. అయితే మీరు నిత్యము సాగుతాను, మీరు కొంతకాలం ప్రాక్టీస్ చేసేవాడు మీకు తెలియకుండా లోపల సాగుతాను ఉంటుంది. ధ్యానం కూడా అంతే, మీరు జపం చేస్తుంటే లోపల అలాగే సాగుతాను. మా అన్నపాడు లక్ష్మీనారాయణ గారు మొట్టమొదటి కాలేజీ ప్రిన్సిపల్, ఇక్కడ కూర్చున్నారు, ఆడియన్స్ లోనే కూర్చున్నారు. ఆయన మొట్టమొదటి ఫస్ట్ ప్రిన్సిపల్, పాలకులు గవర్నమెంట్ కాలేజీ. ఆయన గోడ మీద ఎప్పుడు ఆయన ఎవరింట్లో అద్దెకున్నా, ఓం నమ శివాయ, అది రాసుకుంటాం. ఓం నమ శివాయ పంచాక్షరి గోడ మీద రాసుకుంటారు. నేను అడిగాను ఏంటి గోడ మీద రాసుకున్నారంటే ఈ మంత్రం అంటే ఎప్పుడైనా మర్చిపోతే అలా చూస్తుంటే అక్షరాలు గోడ మీద చూస్తుంటే జ్ఞాపకం, ఎప్పుడైనా మర్చి మరికి వస్తుంది అనుకోండి సరిగ్గా ఆ మంత్ర అక్షరాలు చూస్తుంటే జ్ఞాపకం వస్తున్నారు, మనకు జ్ఞాపకం చేస్తున్నారు గోడ మీద రాసుకుంటే జ్ఞాపకానికి వస్తున్నారు రాసుకుంటే ఎప్పుడు చూసినా ఎవరింట్లో ఆయన అద్దెకెళ్ళినా ముందుకు రాస్తారు ఆయన పంచాక్షరి బాగా చేస్తారు. ఈ మధ్యన ఓంకారం మీద వివరంగా ఒకటి రాస్తారు, మీలో చాలా మందికి ఇచ్చాం కూడా నా పుస్తకాలు ఓంకారం మీద వివరంగా రాస్తారు. అంటే అన్ని గ్రంథాలు సేకరించి ఉపనిషత్తులు గీత అన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి ఓంకారం గురించి ఓంకారం యొక్క వైభవం గురించి అంటే ఇప్పుడు నమః శివాయ అంటున్నాం అనుకోండి, ఆ ఓంకారం మనం చేయగలిగితే నమః శివాయ అక్కర్లేదు. అంటే ఇడ్లీ ఇడ్లీ మామూలు ఇడ్లీ తినగలిగితే ఇంకా పక్కన పంచదార అక్కర్లేదు, ఆ చట్నీ కూడా అక్కర్లేదు. ఇక పక్కన నామం ఎందుకు చెప్పుకుందాం అంటే దీనికి సపోర్ట్ కోసం పెట్టుకుంటున్నాం. ఓంకారం చాలా అసలు ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ అని మీకు ఆ ఓంకారం చేయగలిగితే పక్కన నామం కూడా అక్కర్లేదు. అంటే ప్రతి ప్రతి మంత్రానికి ఇది శిరస్సు ఓంకారం. ఆ ఓంకార వివరణ అంతా దాని అందులో రాసుకుంటూ వచ్చారు వివరంగా. వివరంగా అంటే సమగ్రంగా ఓంకారం గురించి అక్కడ 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 ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో చెప్పి నేను తీసుకొచ్చి చాలా సహనంతో సహన బుద్ధితోటి చాలా ఓర్పుగా తీసుకొచ్చు. సహహ ఎవడో విష్ణు సహస్రం అలా చెప్తాడు, సహనం ఉండాలి సహనం ఉండాలి. అంటే మనిషికి ఏదోటి ఎదురవుతా ఉంటుంది, ఆ ప్రారంభాన్ని బట్టి ఏదోటి అవుతాయి. అన్నీ సహించగలగాలి. ఇవన్నీ సహించలేనప్పుడు నీకు తూకం రాదు, ఇవన్నీ సహించలేనప్పుడు నీకు తూకం రాదు. నీకు తూకం లేనప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి లోచూపు కలగదు. నీకు ఎప్పుడైతే లోచూపు ఏదో నీకు ఆత్మజ్ఞానానికి నువ్వు ఫిట్ కాదు, యోగ్యత రాదు నీకు. అంటే భగవంతుడి పేరే సహించ ఓం అని ఎందుకు చెప్తున్నాయంటే అన్ని జాగ్రత్తగా సహనంతో అన్ని చూసి గ్రంథాలన్నీ సేకరించి ఒక అంకులకు అంటే ఓంకారం వైభవంతో ఒక బుక్ రాసిస్తాం. ఒక్క బుక్ చదివితే ఆ బుక్ చదివితే అన్ని గ్రంథాలు మనం వెతి అన్వేషణ చేయవలసిన పని లేదు. జ్ఞానం 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 అంటే ఏం లేదు. ఏంటి అనుకుంటారు అందరూ మనల్ని మనం వెతుక్కోవడం జ్ఞానం. మనల్ని మనం వెతుక్కుంటే మన గురించి మనం విచారణ చేసుకుంటే జ్ఞానం వచ్చేస్తుంది మనకి. మనల్ని మనం అన్వేషణ చేసుకోవాలి, మనల్ని మనం వెతుక్కోవాలి. హూ ఇస్ దిస్ సార్, హూ ఇస్ దిస్ సార్ అది మనల్ని మనం అన్వేషణ చేసుకోవడం. మనం అన్ని వెతుకుతాం, మళ్ళీ మనం వెతుక్కోం. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, కానీ హృదయాన్ని వదిలేసి ప్రపంచంతో వెతుకుతాం. ఆయన ఎక్కడ లేదు అక్కడ వెతుకుతాం. నిజమైన దేవుడు ఎక్కడే ఉన్నాడు? మరి నిజమైన దేవుడు హృదయంలో ఉన్నప్పుడు మరి ఎక్కువ అండమ దేవుడు అంటారేంటే రమణ మహర్షి గారు ఒక అడ్వకేట్ అడిగాడు. ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళు మనం అడగలేం, ప్లేటర్ గారు ప్లేటర్లు అడగాలి. వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కొంచెం బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది, వాళ్ళకి బుద్ధి స్వత్మత ఎక్కువ ఉంటుంది, సటిల్ ఇంటలెక్ట్ ఎక్కువ ఉంటుంది. అందరూ హృదయంలో ఉన్నవాడే నిజమైన దేవుడు, అంతర్యామిగా ఉన్నాడు నిజమైన దేవుడు అంటున్నారు. ఇది చెప్పి ఇంకో పక్కన ఈ కొండ ఏమిటన్నాడు, ఈ కొండ దేవుడు అని పిలుస్తున్నారు ఏంటన్నాడు. అంటే ఏమన్నాడు, అదే నీ సందేహం అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ దేహం కాని నువ్వు ఈ దేహంతో తాదాత్యం పొందుతున్నావు, నువ్వు ఇది దేహం నువ్వు కాని దేహంతో నువ్వు తాదాత్యం పొందుతున్నావు. నువ్వు ఈ దేహంతో తాదాత్యం పొంది ఈ దేహమునేది దేహమునాది దేహమునేను దేహమునేను దేహమునాది అని ఎలా నువ్వు అనుకుంటున్నావు. ఆయన కొండతో తాదాత్యం పొందుతున్నాడు, ఈ కొండ నేను ఈ కొండ నేను ఈ కొండ నాది ఈ కొండ నాది ఈ కొండనే ఆయన అనుకుంటున్నాడు. నువ్వు కాని దాన్ని నువ్వు అనుకోవటంలో నీకు తప్పు చేయటం లేదు. ఆయన కానిదాన్ని ఆయన అనుకుంటే నీకు తప్పు తోస్తుందా అన్నాడు. నీకు నిజం కావాలా బాబు, బాబు నీకు నిజం కావాలా పాపం? ఇది శివుడు అవునా కదా నీకు అనుమానం వస్తుంది. ఈ దేహము నేను ఈ దేహము నేను అనుకునేవాడు ఎంత నిజమో, కొండ నేను కొండ నేను అనుకునేవాడు అంతే నిజం. నీకేమనిపిస్తుందంటే ఇది సత్యం అనుకుంటున్నావు, అది అసత్యం అనుకుంటుంది. ఇది ఎంత సత్యమో అది అంతే సత్యం, ఇది ఎంత నిజమో అది అంతే నిజమో. ఇవన్నీ వ్యావహారిక సత్యములు మాత్రమే. రీబర్త్ కూడా వ్యావహారిక సత్యమే, పునర్జన్మ కూడా వ్యావహారిక సత్యమే, కష్ట సుఖాలు కూడా వ్యావహారిక సత్యాలే. అసలు ట్రూ అసలు ఆ నేకెడ్ ట్రూత్కి ఉన్న వస్తువు ఏదో ముందు దానికి మనం అనుకునే మాటలకి ఎట్టి సంబంధం లేదు, ఇసుమంతా సంబంధం లేదు, చింతాకంత కూడా సంబంధం. దేహము నేను నువ్వు కాని దేహాన్ని ఆ శవాన్ని వేసుకుని తిరుగుతున్నావు నేను నేనని. శవాన్ని నేను అనుకుంటున్నా నీకు తప్పు చేయటం లేదు, ఆ కొండ దేవుడు ఆ కొండ నేను అనుకుంటున్నా మాటకి నీకు తప్పు చేస్తాను. ఇది నిజం అనుకుంటున్నావా నిజం కాదనుకుంటున్నావు, దేహం నేను అనుకునేది ఏదో ప్రస్తుతం నిజం అనుకుంటున్నావు, అలాగే అది కూడా లేదు. నువ్వు కాని శవంతో నువ్వు కాని దేహంతో నువ్వు తాదాత్యం పొందితే నీకేం తప్పు అనిపించటం లేదు. ఏదైనా ఒక రాయితో దేహం దేవుడు తాదాత్యం పొందితే అది తప్పు అనిపించడం, ఇది ఎంత నిజమో అది ఎంత నిజమో రెండు వ్యవహారిక సత్యం. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల అన్నాడు. అంటే ఒక అడ్వకేట్ అన్నాడు, ఏమంటే ఎంతో కష్టపడాలి దీనికి, అరుణాచల స్మరణ వల్లే మోక్షం వస్తుందా, నిరంతరము అరుణాచలేశ్వరుని ఈశ్వరుని స్మరించడం వల్లే మోక్షం వస్తుందా అని అడిగాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, నిరంతరము స్మరణ వల్ల, నిరంతరము ఈశ్వరుని స్మరించడం వల్ల మోక్షం వస్తుందని చెప్పాడు. అది ఈశ్వరాజ్ఞనే అడగటానికి నువ్వే ఉండవయ్యా అన్నాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సవాలు చేయడానికి బెదవాళ్ళు ఉన్న కోర్టు ఎవరండి? అడగటానికి నువ్వే ఉండవు. ఈశ్వరాజ్ఞ అది, అది సుప్రీంకోర్టు డెసిషన్. అది అంటే జపం చేయగా చేయగా, ముందు మామూలుగా నోటితోటి జపం చేస్తూ ఉంటాం, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, నువ్వు ఇలా జపం చేస్తావు. అలా చేయగా 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 మానసిక జపం వస్తుంది. వాచిక జపం, నువ్వు వాచిక జపం చేయాలి, నిమ్మదిగా ఏమవుతుంది, మానసిక జపం అవుతుంది. ఆ జపం ఎవరైతే చేస్తున్నారో వారు ట్రూత్ని తెలుసుకోవడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మనస్సే జపం చేస్తూ ఉంటుంది. అంటే ట్రూత్ని తెలుసుకోవడానికి ఫిట్ అవుతుంది. అది ట్రూత్ని, అది ఎప్పుడైతే సమాయత్తం అయిందో, ఆ ట్రూత్ని అక్కడ ఎక్కడైతే మనస్సుకి ఆ ఏకాగ్రత వచ్చిందో, దానికి ఎప్పుడైతే సూక్ష్మత వచ్చిందో, అది ఎప్పుడైతే పరమ పవిత్రమైందో, దానికి ఎప్పుడైతే ఏకాగ్రత అయిందో, ఏకాగ్రత ఉందో, దానికి ఆధారంగా ఉన్న శ్రద్ధ వస్తుంది. దానికి ఎనుకునే, దానికి కూడానే ఉంటుంది, దాని ఎనుకునే ఉంటుంది. అది ఎరుకులోకి వస్తుంది ఎప్పుడు? దీనికి యోగ్యత కలిగినప్పుడు, అర్హత కలిగి. ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఇప్పుడు జపధ్యానములు ఎందుకంటే మనం యోగ్యత పట్టించుకోవడానికి, అర్హత పట్టించుకో. మనం ఎంతవరకు ఫిట్టో అంతవరకు మనం పొందుతాం. మనం ఫిట్ కానికి మనం పొందలేము. అంటే ఈ జపధ్యానములు చేయటం వల్ల మనకేమవుతుందంటే, మనస్సుకి సమాయత్తం వస్తుంది, మనస్సు ప్రిపేర్ అవుతుంది. అంటే మనస్సుకి ఏకాగ్రత వస్తుంది, పవిత్రత వస్తుంది, ప్రవీణత వస్తుంది. తర్వాత ఏదైనా పని చేసేటప్పుడు స్కిల్ వస్తుంది, ఆ పని ఎంత ఎలా చేయాలో తెలుస్తుంది. ఎక్కడ శరీరం ఉంటే అక్కడే మనస్సు ఉంటుంది. పని ద్వారా కూడా మన భగవంతుని ప్రార్థించే శక్తి కలుగుతుంది ధ్యానం వల్ల. అసలు ఇంకోటి, ఏ కోరిక లేకుండా మనం పని చేస్తే, ఏ కోరిక లేకుండా మనం పని చేస్తే ధ్యానం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో, ఆ కర్మ వల్ల కూడా అటువంటి ఫలితం వస్తుంది. సత్కర్మ నిష్కామంగా చేస్తే, సత్కర్మ నిష్కామంగా చేస్తే బాగా ధ్యానం చేసే వాడికి ఏ ఫలితం వస్తుందో, భగవంతుని వాడికి కూడా ఆ ఫలితం. అది కూడా మెడిటేషన్ తోడు సమానం. అంటే నోటితోడు జపం చేయగా చేయగా తర్వాత మానసికం అవుతుంది. మానసిక జపం నిమ్మదిగా నేను ఎక్కడ తీసేది, ఎక్కడ నిజం ఉందో అక్కడ తీసుకువెళుతుంది నన్ను. ఎక్కడైతే నీ హృదయంలో నిజం ఉందో, నిజం దగ్గరికి నేను చేరుస్తున్నది. ఎక్కడైతే అంటే నీకు పట్టిస్తుంది, నీవు నీవు ఏదిగా ఉన్నావో జపం కూడా దానికి అది పట్టిస్తుంది నీకు. అదే మరణానుభవం ద్వారా భగవాన్ ఏదైతే పొందారు, మరణానుభవం తర్వాత, మరణానుభవం తర్వాత, మరణానుభవం ద్వారా ఏ అమృతానుభవాన్ని ఆయన పొందారు అంటే, ఆయన పొందింది ఏంటి అక్కడ, మీరు ఇది బాగా ఆలోచించాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నారని మీరేం అనుకోవద్దు. దేహం మరణించడానికి ముందు స్థితి, దేహం ఉండటం లేకపోవటానికి మధ్యన భేదం పోయింది ఆయనకి. ఇది బాగా అర్థం చేసుకోవాలి అందరూ. శరీరం ఉండటానికి లేకపోవటానికి మనకు భేదం తెలుస్తుంది. అంటే దేహం ఉంటే ఉందనుకుంటున్నాం, దేహం లేకపోతే మనం ఉండం అనుకుంటున్నాం. ఇక్కడ దేహం ఉండటానికి, దేహం లేకపోవటానికి మనకు మధ్యన భేదం తెలుస్తుంది. ఆ భేదం పోయింది ఆయనకి, ఆ భేదాన్ని దాటెడిపోయాడు, ఎల్లమృత అనుభవం పొందాడంటే. ఒక్క కొన్ని క్షణాల్లో భేదాన్ని ఓవర్కమ్ చేశాడు. అది అలా ఎందుకు జరిగిందంటే దేవరహస్యం. అది ఒక్క జంప్, అజ్ఞానంలోకి జ్ఞానంలోకి ఒక్క జంపే, లాంగ్ జంప్, లాంగ్ ఒక్క జంపే. మరి అక్కడ కుస్తీ పట్టడం ఏమీ లేదు, ఒక్క జంపే. అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, మృత్యువులోంచి అమృతత్వంలోకి, చీకట్లోంచి వెలుతురులోకి. అక్కడ ఎక్సర్సైజ్ లేదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ లేదు, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ లేదు, మోరల్ ఎక్సర్సైజ్ లేదు, కూర్చోటాలు నుంచోటాలు లేవు, ఏమీ లేదు. మీకు ఒక్క జంపులో వెళ్ళిపోయాడు అంతే, అయిపోయింది, అయిపోయింది, పని అంతా పూర్తి అయిపోయింది. ఒక ఓన్లీ వన్ జంప్. ఇదే పురాణాల్లో రాశారనుకోండి మనం నమ్మం. తర్వాత ఇంకోటి, భగవాన్ అన్నారు చాలా కష్టం ఆత్మజ్ఞానం, ఆత్మానుభవం పొందటం, బ్రహ్మ బ్రాహ్మీ స్థితి పొందటం. మనం అనుకుంటా ఉంటాం చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం అని. అలా అనుకోవటమే మనం ఏదో ఒకటి అనుకుంటాం. భగవాన్ చెప్పారు, నువ్వు అనుకోవటమే, నువ్వు అనుకోవటమే నీకు ఆ పెద్ద ఆటంకం అయి కూర్చుంటా సంగతి కూడా నీకు తెలియటం లేదు. నేను ఏదో అని అనుకుంటున్నా, ఎవరికో రమణ మహర్షి గారికి జ్ఞానం వచ్చింది, మనకెక్కడ వస్తుంది, అది చాలా కష్టం, మనకు రాదు, మనకు రాదు అని అనుకుంటా ఉంటారు మీరు. అలా అనుకోవటం మీకు ఆటంకం, మీరు అనుకునే మాటలే మీకు ఆటంకం, మీకు వచ్చే సంకల్పాలే మీకు ఆటంకం. ఏదైతే మనకు రాదు రాదు అనుకుంటున్నారు, మీరు అనుకోవటం వల్లే మీకు ఆటంకం. నన్ను నిజంగా ఆటంకాలు ఏమి లేవని మీరు అనుకునే ఆటంకాలని మీరు ఊహించుకుంటున్నారు. అదంతా ఇమాజినేషన్ అంతే. చాలా కష్టం, చాలా ఇంక మీరే కష్టం 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 అనుకుంటే మీరు ఇంకా అడిగారు ఇంకా లోపలికి వెళ్తే ఒక అంగుళం కూడా లోపలికి వెళ్ళరు. ఇంకా కష్టం కష్టం అనుకున్నప్పుడు ఇంకా అంగుళం కూడా లోపలికి దిగలేరు. రమణ మహర్షి గారు అంటా ఉంటారు, అందరు గజయితగాళ్ళు, ఎవడ గజం కదలటం లేదండి. మేము బాగా జపం చేస్తున్నాం, బాగా జపం చేస్తున్నాం, బాగా సాధన చేస్తున్నాం అంటారు, కానీ ఎవడికి లోచూపు రావటం లేదు, ఎవరికి అంతర్దృష్టి రావటం లేదు. ఏం చేసి అక్కడ ఉండవలసిన డెడికేషన్ లేదు, ఉండవలసిన డివోషన్ లేదు. ఇక డెడికేషన్ ఉంటే, డివోషన్ ఉంటే నువ్వు లోపల దిగిపోతావు. నువ్వు ఎక్కువ కష్టపడక్కర్లేదు, మరీ కష్టపడిపోక్కర్లేదు. బయట గురువు నీ లోపల గెండుతూ ఉంటాడు, కొంత దూరం గెండుతాడు, లోపల గురువు ఉన్నాడు, నిజమైన గురువు లోపల ఉన్నాడు, బయట లేడు. కొంత దూరం వెళ్ళాక అక్కడి నుంచి నీ ప్రయత్నాల సంబంధం లేదు, లోపల గురువు చేతికి నువ్వు దొరికే వరకే బయట గురువు గెండుతూ ఉంటాడు. లోపల గురువు చేతికి నువ్వు దొరికాక నీ ప్రయత్నాల సంబంధం లేదు, వాడిని లోపల గుంజుకుంటాడు, గుంజుకున్నవాడు స్వరూపునికి ఇస్తాడు. నువ్వు అక్కడ ఎక్కడికి ఎక్కడికి చివరి స్థితి కాదు, మరి చివరంటే మొదలు వస్తుంది. పరమస్థితిని పొందుతావు. ఏం స్థితిని పొందుతావు? పరమస్థితిని పొందుతావు, పరమశాంతిని పొందుతావు, పరమాత్మను పొందుతావు. శాంతిలో, శాంతి సాగరములో, ఆనంద సాగరములో, జ్ఞాన సాగరములో ఊగిసిరాడు. అప్పుడు 24 గంటలు 24 క్షణాల కింద వెళ్ళిపోతుంది. యుగాలు యుగాలు క్షణాల కింద వెళ్ళిపోతుంది. ఇంకేంటి, మనస్సులో టైం ఉంది, మనస్సులో స్పేస్ ఉంది. టైం స్పేస్ మనస్సులో ఉన్నాయి, కానీ దాన్ని ఓవర్కమ్ చేస్తే ఏమి లేదు. ఆ గడప దాడితే, మనస్సు అనే గడప దాడితే ఏమి లేదు, టైం లేదు, స్పేస్ లేదు. భగవాన్ చెప్పేవారు, నీ అరుణాచలం వచ్చిన కొత్తలో ఆదివారం ఇలా కళ్ళు మూసుకుంటే మళ్ళీ కళ్ళు తెరిచి చూసేటప్పుడు సోమవారం వెళ్ళిపోయేది, మంగళవారం వెళ్ళిపోయేది, బుధవారం వచ్చింది. ఇక కళ్ళు మూసి ఇలా కళ్ళు తెరిచేటప్పుడు 4-5 రోజులు వెళ్ళిపోయాను. ఇక కళ్ళు మూసి ఇలా కళ్ళు తెరిచేటప్పుడు అప్పుడు ఏమైంది టైం? చైతన్యంలో కాలం లేదు, చైతన్యంలో జన్మలు లేవు, చైతన్యంలో పునర్జన్మలు లేవు. అనుభవం పొందాక నీకు అనిపిస్తుంది, అనుభవం పొందాక నీకు అనిపిస్తుంది. ఏమని అనిపిస్తుంది? చాలా జన్మలు ఇచ్చాం, చాలా జన్మలు ఇచ్చామని ఇప్పుడు అనుకుంటున్నాం కదా మనం, ఏమి లేదని అనిపిస్తుంది. మనం ఏంటంటే చాలా జన్మలు ఇచ్చాం, చాలా జన్మలు ఎత్తుకుని, చాలా జన్మలు ఎత్తుకుని, ఏదో చాలా జన్మలు అయిపోయినాయి, ఇంకా చాలా జన్మలు ఎత్తాలి, ఏదో ఇలా అనుకుంటూ ఉంటాం. ఏదో చేస్తూ ఉంటాం, రూపాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, ఏదో పని చేస్తూ ఉంటాం, ఫలితం అనుభవిస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆ వస్తువు యొక్క తాలూకు అనుభవం పొందాక ఏమీ లేదండి, ఇదే ఉన్నాం. ఆ ఉండటం ఎలాగా, ఉండటం అనేది ఎలా ఉంటుంది? అది దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం సుఖం. అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్. అది పుదిక్కాడు పాలులా ఉంటుంది అక్కడ. అంటే కొంతమంది ద్వైతులకు అనుమానం ఏంటంటే, ఆత్మజ్ఞానం పొందాక కూడా, పరమాత్మ అనుభవం పొందాక కూడా, అనుభవాన్ని మనం పొందడానికి, జుర్రుకోవడానికి మనం వేరుగా ఉండాలని, సుబ్బారాయుడు సుబ్బారాయుడులా ఉండాలని అనుకుంటా ఉంటారని పాప. ఆ ద్వైతులు ఏమంటారంటే, పరమాత్మ జ్ఞానం పొందాక కూడా, పరమాత్మను పొందాక కూడా మన ఆనందాన్ని అనుభవించడానికి ఆయన కంటే సెపరేట్ గా ఉంటాం, మంచిదేమో. అక్కర్లేదు, మీకు ఆ రియలైజేషన్ వచ్చాక మీ ఆనందం పోతుంది అనుకోకండి. దాన్ని అదే ఎంజాయ్ చేస్తారు. మీరు సెపరేట్ గా ఉండక్కర్లేదు, దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మీరు సెపరేట్ గా ఉండాల్సిన పని లేదు. ఆ ద్వైతులు ఏం చేస్తారు? సెపరేట్ గా ఉండాలి, సెపరేట్ గా ఉండాలి, మరి జుర్రుకోవాలి కదండి, పాయసం తీసుకోవాలి, ద్వైతం తీసుకోవాలి, మేము చాలా మంచి పనులు చేసామన్నా, మంచి పనులు అనుభవంలోకి రావాలి కదా, ఆ జుర్రుకుంటాం జుర్రుకుంటాం, మేము సెపరేట్ గా అందులో కలిసిపోండి కలిసిపోండి. అక్కర్లేదు మీ ఆనందం, ఆ దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మీరు ఏర్పాటుగా ఉండక్కర్లేదు. అండ్ డైల్యూటెడ్ హ్యాపీనెస్, అండ్ బ్రోకెన్ హ్యాపీనెస్. ఆ ప్రవాహంలో ఊగిసిరాటమే ఇంకా, నీకు ఎంజాయ్మెంట్ పోతుందేమో అనుకుంటున్నారు చాలా మంది పాపం, దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. శుభం ఉండక్కర్లేదు అక్కడ. అంటే ఈ ద్వైతం అద్వైత సిద్ధాంతాల గురించి పెద్ద పెద్ద పుస్తకాలు రాసేస్తూ ఉంటారు, వేదంత అంత బాగు పుస్తకాలు, అది నిజమా ఇది నిజమా. ఒక ముస్లిం వచ్చాడు భగవంతుడు, రమణ మహర్షి గారు ఒక వాక్యానికి ఒక పిహెచ్డీ ఇవ్వచ్చు, థీసిస్ రాయడానికి 200 పేజీలు 300 పేజీలు రాగదు. రామాయణం సత్యమా అసత్యమా, భారతం సత్యమా అసత్యమా అని అడిగారు ఆయన. దీని గురించి 400-500 పేజీలు రీసెర్చ్ చేసి రాసిన వాళ్ళు ఉన్నారు పిహెచ్డీ పుచ్చుకోవడం. ప్రశ్న ఏమో రమణ మహర్షి గారు చెప్పి సమాధానం ఎలా ఉంటాయి అంటే, ప్రశ్న ఏమో 20 అక్షరాలతో ఉంటుంది, సమాధానం 10 అక్షరాలు. ప్రశ్నలు 20 అక్షరాలు ఉంటాయి, సమాధానం 10 అక్షరాలు. రామాయణం జరిగిందా లేదా, భారతం జరిగిందా లేదా, భగవాన్ అన్నారు జరగకపోతే గొడవ లేదు. దాని గురించి వీడు ఏమనుకున్నాడంటే, ప్రశ్న వేసిన వాడు ఏమనుకున్నాడంటే, ఎంత పురాణం చెప్తాడేమో గంటల ధరబడి, ఓ నాన్నగారు ఎన్ని గంటలు చెప్తున్నారో అన్ని గంటలు చెప్తాడేమో. పాపం ఒక కాగితం ఒక కేసులు రెడీగా ఉన్నాడు, నోట్స్ జర్నలిస్టులు రాసుకుంటారు చూడండి, వాళ్ళకి రాతే పని. ఒక కాగితం పెన్సిల్ దగ్గర పెట్టి కూర్చున్నాడు, రాసేసుకున్నాడు, పిహెచ్డీ రోడ్డు పూర్తి చేసుకోవచ్చు. రామాయణం జరిగిందా లేదా, భారతం జరిగిందా లేదా, ప్రశ్న మొదలు పెట్టాడు. ఆయన ఏమన్నాడంటే, జరగకపోతే గవలేదు, జరగకపోతే అలా గొడవ లేదు, జరిగినా నిజం కాదు, అయిపోయింది అంత ఆన్సర్ అయిపోయింది. జరగకపోతే గొడవ లేదు, అసలు రామాయణం జరగలేదు అనుకుని తర్కించుకో, నిజంగా జరిగింది అనుకోండి, నిజంగా జరిగితే నిజం కాదు, వ్యవహారిక సత్యంగా అయితే పెట్టు. మీరు నేను ఎలా కూర్చున్నా అలా జరిగి ఉండొచ్చు, ఇది డ్రింక్స్ జరగకపోతే గొడవ లేదు, జరిగిన నిజం అయిపోయింది. ఒక వాక్యం చూడు సమాధానం, ఇంకేం రాసుకుంటే ఇది కాచింద్రు పెట్టి రెడీగా ఇస్తాడని. ఈ మంత్రులకు సన్మాన పత్రాలు రాసిస్తూ ఉంటారు, వారు సేవ చేయకపోయినా వారు సేవ చేశారు అలా చేశారు. అలాగే ఎవడో వచ్చి నువ్వు కుమారస్వామి అవుతారన్నాడు. ఆయన అన్నాడని, నేను కుమారస్వామి అవుతారంటే నీకేం కలిసి వస్తున్నారా అన్నాడు. స్టేట్ బ్యాంక్ లో 10 లక్షలు ఉన్నాయి, నీ జేబులో రూపాయలు ఏదో స్టేట్ బ్యాంక్ లో అక్కడ జ్ఞానం ఏదో నువ్వు పొందడానికి ప్రయత్నం, స్టేట్ బ్యాంక్ లో 10 లక్షలు ఉన్నాయంటే నీకేమి రాదు, అది సంపాదించుకునే ఏదో నువ్వు స్వయంగా ప్రయత్నం చేసి పొందవలసింది ఏదో. ఏ వస్తువునైతే, ఏ వస్తువుని పొందిన తర్వాత దాంతో సమానమైన సుఖం కాదు, దాని మించిన సుఖం కాదని లేదని తెలుస్తుంది, ఆ వస్తువుని పొందమని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, అది పొందటానికి. రమణ మహర్షి గారు గొప్పవాడని చెప్తే నీకు ఏం కలిసి వస్తున్నాయో నీ బతుకు దగ్గర నువ్వు చూసుకో, నువ్వు పొందవలసింది ఏదో పొందటానికి ప్రయత్నం అని చెబుతూ ఏమన్నాడు అంటే, రమణ మహర్షి గారిలో ఏదైతే ఉందనుకుంటున్నావు అది నీలో కూడా ఉంది, రమణ మహర్షి గారిలో ఏదైతే ఉందనుకుంటున్నావో అది నీలో కూడా ఉంది. కానీ తేడా ఏమి లేదు, తెలియటం తెలియకపోవటం అంటే తేడా, తెలిస్తే సుఖీ తెలియకపోతే దుఃఖం, అంతకంటే తేడా ఏమి లేదు. ఒకవేళ నిజంగా నీలో ఏది లేదనుకో అది రమణ మహర్షి గారిలో ఉందంటో అది సత్యం, అది రమణ మహర్షి గారిలో ఉందనుకో ఏదో ఒకటి అది నీలో లేదనుకో అది సత్యం కాదని చెప్పాడు. నీలో లేనిది నాలో ఏమి లేదు, నీలో లేనిది నాలో ఏమి లేదు, నీలో లేనిది నాలో ఒక నాలో ఏదైనా ఉంటే అది సత్యమే కానే కాదు. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోతే, ఒక దేశంలో ఉండి మరొక దేశంలో లేకపోతే, ఒక ప్రాంతంలో ఉండి మరొక ప్రాంతంలో లేకపోతే ఏది సత్యం కాదు. అది బైబిల్లో లాస్ట్ నేను చెప్తాను, యు మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యు ఫ్రీ. మనకు ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్, లోపలన్న మనకి ఈశ్వరానుభవం కలిగే వరకు, స్వేచ్ఛ లేదు, యాజ్ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసే వరకు, ఉడికి ఒట్టి ఒట్టి మాటలు కాదు, బుడబొక్కల మాటలు కాదు, డైరెక్ట్ గా లోపలన్న వస్తువుని డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసే వరకు మనకి స్వేచ్ఛ లేదు, సుఖము లేదు, శాంతి లేదు, స్వాతంత్ర్యం లేదు. మన అహంకారం ఎటుగంతలేమంటే అటుగంతలేస్తాం, మన మనస్సు ఎటుగంతలేమంటే అటుగంతలేస్తాం, మన అజ్ఞానం ఎటు తిరగమంటే అటు తిరుగుతాం. అంటే మనం ఏదిగా ఉన్నామో దాని వశంలో మనం లేము, మనం ఏది కాదో దాని వశంలో, మనం ఏదిగా ఉన్నామో దాని స్వాధీనంలో శరీరం లేదు, అజ్ఞానికే ఉంటుంది అది, దాని స్వాధీనంలో మనం ఏది కాదో దాని స్వాధీనం, మనస్సు ఇంద్రియాలు స్వాధీనంలో, మనస్సు స్వాధీనంలో, మనస్సు స్వాధీనంలో ఈ శరీరము. అంటే ఆ జీవన్ ముక్తుడి స్థితి చెప్తాడు భగవద్గీతలో. అంటే నీకు అసలు వాడు వాడు ఏం టీచ్ చేస్తాడు, జ్ఞానం ఏమి టీ, జీవన్ ముక్తుడు ఏమి టీచింగ్ అక్కర్లేదు వాడు, ఉరికి అలా ఉంటే ఉరికి అలా ఉంటే చాలు, అంతే బాడీ అలా నిలబడి ఉంటే సరిపోతున్నాడు, శాంతి తరంగాలు, కాంతి తరంగాలు, ఉరికి అది అలా వ్యాపిస్తూ ఉంటాయి. అంటే టీచింగ్ అక్కర్లేదు ఇంకా, అసలు టీచ్ చేయొచ్చు, టీచింగ్ అవసరం లేకపోవచ్చు, అది కదా అక్కడ ఉరికి ఆ దేహాన్ని ధరించున్నా లోకానికి అంతే మేలు. భగవాన్ చెప్పేవారు లోకానికి ఏదో ఉపకారం చేస్తాను, ఉపకారం చేయాలని ఎవరైనా అనుకుంటాను ఏం చెప్పేవారు, ముందు జ్ఞానాన్ని సంపాదించు, జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత నువ్వు ఉపకారం చేయటం కాదు, నీ ద్వారా లోకానికి మంచి కాదు. అది మీరు ఎవరో నిరుత్సాహపడద్దు, మనం జీరోలో ఉన్నామంటే జీరోలో ఉన్నామంటే అనుకోవద్దు. రామానుజన్ చెప్పాడు, రామానుజన్ ఏం చెప్పాడు, జీరో ఆల్సో ఈజ్ గాడ్. ఎవడో ఎవడో ఫిలాసఫర్ చెప్పింది కాదు, గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ ఇన్ ఇండియా ఏమని చెప్పాడు, జీరో జీరో ఆల్సో ఈజ్ గాడ్. ఇవాళ జీరోగా ఉన్న వాళ్ళు రేపు హీరోలకు హీరోగా అయిపోవచ్చు. మన మాకు ఓ మినిస్టర్ గారు వచ్చారు, దాసరి నారాయణరావు గారు అన్న పాలకొల్లు, ఆయన స్వగ్రామం పాలకొల్లు. ఆయన ఏం చెప్పాయంటే, పాలకొల్లు రోడ్ల మీద నేను అట్టిపళ్ళు అమ్ముకున్నాను, పాలకొల్లు రోడ్ల మీద అట్టిపళ్ళు అమ్ముకున్నాను నేను, ఆ అట్టిపళ్ళు అమ్ముకున్న దాసరి నారాయణరావే ఈ రోజున పాలకొల్లు మంత్రిగా వచ్చాడు. పాలకొల్లు రోడ్ల మీద అట్టి తిరిగి ఇంటింటికి తిరిగి అట్టిపళ్ళు అమ్ముకున్న ఈ దాసరి నారాయణరావే ఈ బొగ్గు గనుల శాఖ మంత్రి. ఈ రోజున ఎలా వచ్చాడు, అట్టి పళ్ళు అమ్ముకున్న వాళ్ళగా రాలేదు, మంత్రిగా వచ్చాడు ఈ పాలకుల్లో. అది సరిపోతుంది, జీరో కూడా హీరో అవ్వచ్చు. అంటే వ్యవహారికంగా చూసిన అంటే ప్రయత్నం చేయండి. భగవాన్ చెప్పిన మూడు మొక్కలు చెప్పాడు, ముఖ్యంగా అవి గుర్తు చేసి ముగిస్తున్నాను. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. మీరు ఎఫర్ట్ చేయండి, ఎఫర్ట్లెస్ స్టేట్కి నెమ్మదిగా రీచ్ అయిపోతారు. ఎఫర్ట్ చేయండి, ఎఫర్ట్ చేయండి, ఎఫర్ట్ చేయండి, ఎఫర్ట్లెస్ స్టేట్కి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఎప్పుడు ఎఫర్ట్ చేయక్కర్లేదు, చేయగా చేయగా ఎఫర్ట్లెస్ స్టేట్ కి రీచ్ అయిపోతారు. తర్వాత ఇంకో మూడు మొక్కలు చెప్పారు. ఒకటి భోజనం కాడు జాగ్రత్తగా, అంటే మనం ఎక్కువ తినేస్తున్నాం. ఒక 20 మంది తింటే సరిపోయి 10 మంది తినేస్తున్నారు. మాములుగా మనకు కావలసిన ఫుడ్ కంటే మనం ఎక్కువ తినేస్తున్నాం, తెలుస్తూ ఉంటుంది మనకు, శరీరం చెప్తా ఉంటుంది సరిపోతుంది కదా తిన్నావు కదా, ఇంకా తినేస్తుంది. అది సామెత ఏమిటో ఉంది, వేస్ట్ వల్ల వేస్ట్ ఎక్కువ అవుతుంది, అది అది రుచిగా ఉంటే ఇంకా తినేస్తాం. ఆ మాంసం కూర బాగుంటే, మాంసం పలావ్ బాగుంటే ఇంట్లో వాళ్ళు కూడా లేకుండా తినేస్తాం. ఇంట్లో ఇంకా 4 ఉన్నారు తినే వాళ్ళు కూడా తినాలని తెలియకుండా మనమే తినేస్తాం మొత్తం. టేస్ట్ వల్ల వేస్ట్ ఎక్కువ. ఆహారం కాడ జాగ్రత్తగా, మాట కాడ జాగ్రత్తగా. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, నువ్వు 10 వాక్యాల్లో చెప్పి విషయాన్ని ఎప్పుడు 20 వాక్యాలు రాయొద్దన్నారు. స్పోకెన్ ఎక్స్ప్రెషన్ కానీ, రిటర్న్ ఎక్స్ప్రెషన్ కానీ మోడరేట్ గా ఉండాలన్నారు. అంటే ఎంతవరకు అవసరం అంతవరకు చెప్పు, అతిగా ఉండొద్దు. రిటర్న్ లో కానీ ప్రమాదంలో పడకుండా ఉంటాం. ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఏం సారీ అని చెప్పవలసి వస్తా ఉంటుంది ఒకసారి, తక్కువ మాట్లాడేవాడు సారీ చెప్పక్కర్లేదు. మోడరేషన్ ఇన్ ఫుడ్, మోడరేషన్ ఇన్ వర్డ్స్, మోడరేషన్ నిద్ర. అతి నిద్ర పనికిరాదు, అతి భోజనం పనికిరాదు, అతిగా మాట్లాడటం పనికిరాదు. సరే, మాట కూడా ఎలా ఉండాలంటే సాఫ్ట్గా ఉండాలి, ఇతరుల యొక్క క్షేమం కూడా మాట్లాడాలి. ఇతరులు అంటే నువ్వు మాట్లాడే మాట కూడా యజ్ఞంతో సమానంగా ఉండాలి. తర్వాత అతి నిద్ర పనికిరాదు. అతి నిద్ర ఎందుకంటే దానికి మనం సాధన చేసుకుని, నిద్రలో సాధన చేసుకునే టైం ఉండదు. అంటే అతి నిద్ర పనికిరాదు. అతి భోజనం అతి నిద్రను తీసుకొస్తుంది, అతి భోజనం అతి నిద్రను తీసుకొస్తుంది. అంచేది మనకి భోజనం కాడ చిన్ని కాడ జాగ్రత్తగా ఉండాలి. ఒక బాడీ ఒక పదార్థాన్ని రిజెక్ట్ చేస్తుంది, రిజెక్ట్ చేసినప్పుడు ఎదురేయాలి. దానికి ప్రత్యేకంగా కారణాలు ఉండవు, డాక్టర్స్ కూడా కారణాలు తెలియవు.
ఒక్కో పదార్థాన్ని ఒక పదార్థాన్ని ఒక బాడీ రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేసినప్పుడు ఆ పదార్థం వదిలేయాలి. మనకి ఏదైతే పడదో అది వదిలేయటమే. దాని గురించి పెద్ద రీసెర్చ్ అక్కర్లేదు. అంటే మాట కాడ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నిద్ర కాడ అతి నిద్ర పనికిరాదు. తర్వాత అతి భోజనం పనికిరాదు. అతి వాగుడు పనికిరాదు. అతి నిద్ర పనికిరాదు. అతి భోజనం కూడా పనికిరాదు. అంటే నీకు హితమైందే మితంగా తినమని. దీనికి కృష్ణుడు ఒక మాట వాడాడు, బాగా తక్కువ తినొద్దు, బాగా ఎక్కువ తినొద్దు. నీ శరీరానికి ఎంత అవసరమైతే అంతవరకు తినని చెప్పడానికి యుక్తంగా తినమన్నాడు. యుక్తం అనే మాట వాడాడు. ఆహారం కాడ యుక్తంగా ఉండు, వికారం కాడ యుక్తంగా ఉండు. నేను ఏదో అరగంట నడవమన్నారని పొద్దున్న మన సాయంత్రం నడుస్తూ కూర్చోకు. వ్యాయామం కూడా యుక్తంగా ఉండాలి. దాటిగారు నడవమన్నారు ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ నడకే. ఆహారం కాడ యుక్తంగా ఉండాలి, విహారం కాడ యుక్తంగా ఉండాలి. అంటే నువ్వు నీ పనులు ఏదో నువ్వు చేసుకుంటూ డిపెండెన్స్ లేకుండా, ఇతరుల మీద ఆధారపడకుండా, నీ దేహయాత్రకి ఇతరుల మీద ఆధారపడకుండా నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ మిగతా టైం స్పేర్ టైం అంతా కూడా నన్ను తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం. మన స్పేర్ టైం ఏం చేస్తున్నామంటే టీవీలకు అంటి పెట్టుకుపోతాం, అదే సినిమాలకు వెళ్ళిపోతాం, ఏదేదో చేస్తాం, టైం అంతా వేస్ట్ చేసేస్తున్నాం. అంటే బజార్లో వస్తువులు మనం కొనుక్కోగలం కానీ నిన్నటి రోజున మనం డబ్బు పెట్టి మళ్ళీ మనం కొనలేదు. నిన్నటి రోజుని మళ్ళీ మన దగ్గర ఉన్న ధనం అంతా పెట్టి కూడా నిన్నటి రోజున కొనలేదు. అది టైం వేస్ట్ చేస్తున్నాం, టైం కూడా చాలా వేస్ట్ చేస్తున్నాం మనం. అంటే భగవంతుడి గీతలో ఏం చెప్పాడంటే నేను కాల రూపంలో ఉన్నాడు, కాల అంటే కాలాన్ని గౌరవించటం, భగవంతుని గౌరవించినట్టు ఎందుకంటే ఆయన రూపంలో ఉన్నాడు. కాబట్టి ఆహారం కాడ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆహార శుద్ధి చాందోగ్యం చెప్తాడు, ఆహార శుద్ధి కూడా మన మనస్సు మన బుద్ధి శుద్ధి అవటానికి ఆ ఫుడ్ కూడా ఉపయోగపడుతుందని. తర్వాత నిద్ర కాడ జాగ్రత్తగా ఉండాలి, అతి నిద్ర పనికిరాదు. అతిగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి, అతిగా మాట్లాడొద్దు, ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడు. భగవాన్ ఎక్కువ మౌనంగా ఉండేవారు. మౌనంగా అంటే జ్ఞాని చెప్పే మాట కూడా అనుగ్రహం, అది మాట కాదు, అది అనుగ్రహం. ఒకసారి రంగని అడిగాడు, ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ తలంపు లేవు, అక్కడ నువ్వు ఉన్నావని చెబుతున్నావు, నాతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ ఎఫెక్షన్. అంతేకాదు నీతో నాకు 12 మాట్లాడుతున్నావు, నీతో 12 నేనేం మాట్లాడుతున్నాడు. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్. అంటే జ్ఞాని నోటంలో వచ్చి ప్రతి మాట కాదు, ఇది కంపాషన్. అది గుర్తించింది వాడు ధన్యుడు. అది కంపాషనే ఊరికే. అది టీచర్ కూడా కంపాషన్. టీచర్ కూడా స్టూడెంట్స్ మీద దయ లేదనుకోండి, మెరిసి లేదనుకోండి, ఒక ఏదైనా స్టూడెంట్ మీద ఎఫెక్షన్ లేదనుకోండి, వాడు టీచ్ చేసిన స్టూడెంట్స్ కి న్యాయం చేయలేరు. కాలేజీలు కూడా ఒక టీచర్ కి వాడికి నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు సబ్జెక్ట్ పరంగా, కానీ స్టూడెంట్స్ మీద వాడికి ప్రేమ లేదనుకోండి, ఆప్యాయత లేదనుకోండి, అప్పుడు వాడు టీచ్ చేసిన టీచింగ్ లో కనుక కంపాషన్ లేకపోతే స్టూడెంట్ కి జస్టిస్ రాదు, జస్టిస్ కలగదు. ఇక్కడ మనకి మన ఇండియాలో గురువు దేవుడితో సమానం, గురువు దేవుడితో సమానం ఇలా చెప్పి నెమ్మదిగా గురువుకి స్టూడెంట్ కొంత దూరం చేసేసారు. ఇంగ్లాండ్ లో నేను చూశాను, కొన్ని స్కూల్స్ కి వెళ్ళాను. ఇంగ్లాండ్ లో టీచర్ ఎలా ఉంటాడంటే స్టూడెంట్ దగ్గర వాళ్ళ అమ్మలా ఉంటారు. ఇక్కడ మన టీచర్ ఏదైనా ప్రశ్న అడిగాడు కొన్ని స్టూడెంట్ ఆ మాత్రం తెలియదు అంటారు. ఇంగ్లాండ్ లో అలా అంటారు, ఆ మాత్రం తెలియదు, దగ్గరికి పిలుస్తాడు. మదర్ ఏ విధంగా అయితే చైల్డ్ కి చెప్తుందో అలా టీచర్ ఎక్స్ప్లెయిన్, ఏ మాత్రం తెలియదు అని ఎప్పుడు ఏ టీచర్ అంటారండి ఇంగ్లాండ్ లో. తర్వాత అక్కడ పోతుంది, టీచర్ కి నిష్పత్తి రేషియో 15 మంది 20 మంది కంటే ఉండరు. అక్కడ ఇక్కడ మనకి 40 మంది 50 మంది ఉంటారు. అంటే కాన్సన్ట్రేషన్ కూడా వాళ్ళకు ఉన్నట్టు మనకు కుదరదు పాపం. ఇక్కడ టీచర్ స్టూడెంట్ రేషియో నిష్పత్తి ఇక్కడ ఎక్కువ, అక్కడ బాగా తక్కువ యూకేలో. అంటే ఎక్కువ జస్టిస్ చేయడానికి అవకాశం ఉంది. అది టీచర్ ని దేవుడు దేవుడు అనరు. ఇంట్లో మదర్ దగ్గర పిల్లలు ఎలా ఉంటారో టీచర్ దగ్గర ఎలా ఉంటారు. వాళ్ళు ఏదైనా అడిగారనుకోండి, ఏ మాత్రం తెలియదని ఏ టీచర్ అడగడు స్టూడెంట్ ని. వాళ్ళు మదర్ ఎలా చెప్తుంది అలా చెప్తాడు. మళ్ళీ అడిగి తెలుసుకోవాలని ప్రశ్న ఎంకరేజ్ చేస్తాడు కానీ డిస్కరేజ్ చేయడు. ఇక్కడ ప్రశ్నలు అడిగి కొద్ది డిస్కరేజ్ చేస్తాడు కొంచెం. అలా భగవద్గీతలోనే చెప్పాడు భగవంతుడు, నీకు తెలియని విషయం, నీకు అర్థం కాని విషయం గురువుని అడిగి, వినయంగా అడిగి, ఎలా అడగాలో ఎలా అడగాలో అలా అడిగి, నువ్వు అడిగి తెలుసుకుని నేర్చుకుని బాగుపడాలి. పరిప్రశ్న అడిగితే గౌరవంగా అడగాలి, వినయంగా అడగాలి, తెలుసుకోవాలని కాంక్షతో అడగాలి. ఆ సబ్జెక్ట్ మీద మనం అవగాహన మనకు అండర్స్టాండింగ్ పెరగాలి. గురువుకి చెప్పాలని బుద్ధి కలిగేలాగా అడగాలి అని భగవద్గీతలో చెప్పాడు. అది ప్రశ్న ఎలా అడగాలో చెప్పాడు 2-3 శ్లోకాల్లో. సరే రేపు మధ్యాహ్నం 3 o'clock మీ కాలం మేము చాలా తీసుకుని, మీరందరూ చాలా ఓర్పుగా కూర్చున్నారు, చాలా సహనంతో కూర్చున్నారు. నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా కొంతమంది మర్యాద కోసం కూర్చో ఎలాగైతేనే కూర్చున్నారు. ఒకసారి అరుణాచల్ శాంటింగ్ చేసి ఒక్క నిమిషం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల నీవు నేను అనగా నీవు నేను అనగా నిత్య ఆనందమయముగ నిరుచి స్థితి కరుణింపు అరుణాచల. ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా అణిగిన మనస్సుకు మాత్రమే ఆత్మజ్ఞానం అనుభవేకి వేద్యమవుతుంది. ఇది మ్యాథమెటికల్ యాక్యురసీ. ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేయండి, అణిగిన మనస్సుకు మాత్రమే ఆత్మజ్ఞానం అనుభవికి వైద్యమవుతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. చిందిని నిన్ను చేరి తిని తిన నానేను శాంతమైపోవుదును అరుణాచల. సత్య జ్ఞానము లేని 100 సంవత్సరాలు బయటికి ఎందుకు? ఆ సత్యాన్వేషణ మనకు లేనప్పుడు 800 సంవత్సరాలు బయటికి ఈ గోడ ఉంటుంది. 200 ఏళ్ళు ఈ గోడ కూడా 200 సంవత్సరాలు ఉంటుంది. దానికి సత్యాన్వేషణ లేదు. మనకి సత్యాన్వేషణ లేనప్పుడు ఈ గోడతో సమానం. ఈ గోడకి మనకి తేడా లేదని. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రావేల అరుణాచల. అంటే సత్యానుభవం లేకుండా, బ్రహ్మానుభవం లేకుండా, అశాంతిలోంచి, ఆందోళనలోంచి, దుఃఖములోంచి, ఆ పరిమిత బుద్ధిలోంచి విడుదల పొందలేము. పొందే అవకాశం లేదు. సత్యజ్ఞానము లేని. మరి ఇక్కడ సుబ్రహ్మణ్యుడు కనిపిస్తున్నాడు నా ఎదురుకుండా. సుబ్రహ్మణ్యుడు అంటే వన్ హూ నోస్ బ్రహ్మం వెరీ వెల్ అని. బ్రహ్మణుడంటే బ్రహ్మస్వరూపం తెలిసినవాడు. ఎలా తెలిసినవాడు? చూ, బాగా తెలిసినవాడు. వన్ హూ నోస్ బ్రహ్మం వెరీ వెల్. ఎదురుగుండి వాడే కనిపిస్తున్నాడు ఇక్కడ. వాడి గురించి మాట్లాడుకుంటాడు, వాడే కనిపిస్తున్నాడు. వాడు గుహేషుడు. వాడు గుహలోనే ఈశ్వరుడు. వాడు గుహేషుడు. సత్యజ్ఞానము జ్ఞాన గురువు వాడు. వాడు జ్ఞాన గురువు. ఎదురుగుండా ఉన్నాడు. సత్యజ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రావేల అరుణాచల. ఈయనేమో జ్ఞాన గురువు, అరుణగిరి జ్ఞానగిరి. అదేమో జ్ఞానగిరి, వీడు జ్ఞాన గురువు. వీడు సనత్ కుమారుడు. సుబ్రహ్మణ్యుడు సనత్ నారదుడికి చాందోగ్యోపనిషత్తులో బ్రహ్మ విద్య గురించి, భూమా విద్య గురించి చేసిన వాడు వీడు సుబ్రహ్మణ్యుడే. అప్పుడు సనత్ కుమారుడిగా ఉండేవాడు వీడు. సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడు, జ్ఞాన గురువు. ఆత్మ విద్య గురించి నారదుడికి బోధించిన వాడు చాందోగ్యోపనిషత్తులు వాడే. వీడే వాడు, వాడే వీడు. సత్యజ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రావేల అరుణాచల. బ్రహ్మములోనే ఉండి బ్రహ్మమ్మ గురించి చెప్తా అంటూ ఉంటుంది. అక్కడ ఉంటుంది స్వీట్నెస్, సాఫ్ట్నెస్లో ఉండి చెప్పాలి బ్రహ్మమ్మ. అక్కడ ఉంటుంది ఆ సాఫ్ట్నెస్ అనండి, స్వీట్నెస్ అనండి, లేకపోతే గ్రేట్నెస్ అనండి, ఏదో అనండి, అక్కడ ఉంది వైభవం అంట. అక్కడ ఉండి చెప్పాడు. అది శివగురువు వాడు. శివుడికే గురువు. వీడు కొత్త రూపాయి, శివుడు పాత రూపాయి, వీడు కొత్త రూపాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం రామాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః. బ్రహ్మం బ్రహ్మనుడంటే బ్రహ్మం మామూలుగా తెలిసిన వాడు కాదు. అరి చేతిలో ఉన్న వస్తువు ఎంత స్పష్టంగా మనం చూస్తాము, అంత స్పష్టంగా దర్శించి, అంత స్పష్టంగా బ్రహ్మం గురించి చెప్పగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. వన్ హూ నోస్ బ్రహ్మం కాదు, వన్ హూ నోస్ బ్రహ్మం వెరీదర్. అయితే వాడు ఏదైతే ఉన్నాడో అందరూ తీసి చెప్పటమే, చెప్పటం కాదు ఇవ్వటమే. చెప్పటం ఏముందండి, ఇచ్చేటప్పుడు చెప్పటం ఎందుకు, ఇచ్చేటప్పుడు చెప్పటం ఎందుకు? వన్ హూ నోస్ బ్రహ్మం వెరీదర్ ఇవ్వటమే. ఓం స్కందాయ నమః, 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 ఓం స్కందాయ నమః. శాంతి శాంతి శాంతి.
సరే.